अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्द्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ఒకనొకప్పుడు యదువంశంలో సూరుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడున్నాడు. ఆయన కుమారుడు సూరసేనుడు. ఈ సూరసేనుడికి 8 మంది కొడుకులు 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కాలంలో కుంతిభోజుడని పేరు కలిగిన ఒక మహారాజు గారు తనకి సంతానం లేక ఈ సూరసేనుడికి వరుసకి బావకొడవుతాడు. అందుకని సూరసేన, సంతానం లేక అల్లాడిపోతున్నాను, నీకు 8 మంది కొడుకులు ఉన్నారు, 8 మంది కూతుళ్ళు ఉన్నారు, అందులో పెద్ద కూతురు పృథ సకల సుగుణాల రాశి, చిన్నప్పటి నుంచి ఆమె ప్రవర్తనని నేను కళ్ళారా చూస్తున్నాను. అసలు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేదానికి ఉదాహరణ కుంతి. ఆవిడ పుట్టడమే నారాయణ నారాయణ అంటూ పుట్టిందిట. సాధారణంగా కొంతమంది ఏ పెద్ద వయస్సు వచ్చాక వాక్కొచ్చాక నారాయణ స్మరణ నేర్చుకుంటారు. పుట్టి పుట్టగానే ప్రసవం అయ్యి అవగానే పృథ నోటి వెంబడి మొట్టమొదటి వచ్చిన మాట నారాయణ. ఇది మనకు గర్గసంహిత చెబుతోంది. దాన్ని బట్టి ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే ఆవిడ పిల్లలకు కూడా కృష్ణభక్తి వచ్చింది. కుంతికి చిన్నప్పటి నుంచి గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి హరిస్మరణ అనే ఒక అలవాటు ఉంది కాబట్టి, ఆవిడ కారణజన్మురాలు కాబట్టి ఆవిడ గర్భంలోంచి పుట్టిన పిల్లలందరూ కృష్ణభక్తులై తరించారు. అదే గాంధారైతేనో రాజ్యం రాజ్యం అనుకుంటూ పుట్టిందిట. గాంధారికి కుంతికి ఉన్న తేడా ఏంటంటే, గాంధారి నేల మీద పడి పడగానే ఆవిడికి మాటలొచ్చాయి, కుంతికి మాటలొచ్చాయి. కుంతి గాంధారి ఇద్దరికిద్దరే పుట్టి పుట్టగానే మాట్లాడిన అదృష్టం ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ. కానీ ఇద్దరికి ఎంత తేడా, రాజ్యం రాజ్యం అనుకుంటూ రాజ్యదాహంతో పుట్టింది గాంధారి. దానివల్ల తెలియకుండానే ఈర్ష్య అసూయాదులు ఆవిడలో చేరాయి. పాతివృత్యం వంటి కొన్ని మహిమలున్నా, శివపూజ ధురంధరురాలైనా, పుట్టుకతో రాజ్యకాంక్ష ఉండడం వల్లేమో ఆ కొడుకులకి రాజ్యకాంక్ష వచ్చింది, గాంధారి పుత్రులకి. అదే కుంతికి జన్మత హరినామస్మరణ అనే ఒక అలవాటు రావడం వల్ల ఆవిడ పిల్లలకు కూడా హరిస్మరణ వచ్చింది. అందువల్ల తల్లిదండ్రులు పెట్టి పిల్లలు కూడా మారతారు. ఎక్కడో అరుదుగా ఓ పక్కన పెట్టండి. ఏ హిరణ్యకశిపుడికో ప్రహ్లాదుడు లాంటి వాడు పుట్టేవి అరుదుగా ఉంటాయి. అరుదైన సంఘటనలు పక్కన పెడితే తల్లిదండ్రుల సంస్కారం పిల్లల మీద ఉంటుంది. దానికేమన్నారు, వంశ పారంపర్యము. ఇప్పుడు మనం జీన్స్ అంటున్నామే అదే, ఆ వంశంలో వాళ్ళ లక్షణాలు వాళ్ళకు వస్తాయి అంతే. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుంది. అందుకే ఈవిడ లక్షణములను పరిశీలించిన కుంతిబోధుడు నాకు దత్తత ఇమ్మనగానే ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన జాగ్రత్తగా చూస్తాడనేటటువంటి నమ్మకంతో సూరసేనుడు తన పెద్ద కూతుర్ని కుంతిని ఆయనకిచ్చాడు. కుంతి ఆయన దగ్గర పెరిగింది, చాలా గారంగా పెంచాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాసుడు ఎంతో తపోనిష్టాగరిష్ఠుడు, రుద్రాంశతో పుట్టినవాడు. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు ఈ ముగ్గురు అత్రి మహర్షికి, అనసూయకి త్రిమూర్తుల వంశతో పుట్టారు. అందులో బ్రహ్మదేవుడి వంశతో చంద్రుడు పుట్టాడు, రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు. విష్ణు యొక్క అంశని తనలో త్రిమూర్తుల తత్వం కూడా కలుపుకుని దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. రుద్రాంశతో పుట్టడం వల్ల దుర్వాసుడిలో ఎంత తపశ్శక్తి ఉందో, అప్పుడప్పుడు ఎవరైనా ఇంత పొరపాటు చేస్తే అంత ఆగ్రహించడం అనే లక్షణం కూడా వచ్చింది, రౌద్రం కూడా వచ్చింది. అటువంటి దుర్వాసుడు ఒకనాడు కుంతిభోజుని దగ్గరికి వచ్చాట. ఈయన రౌద్రం తెలుసు గనుక జాగ్రత్తగా ఆయనని సేవించు, ఏమాత్రం కోపం తెప్పించకు. అసలు వచ్చినవాడు మహాత్ముడు, మహాత్ములు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో వాళ్ళు రకరకాల పరీక్షలకు గురి చేస్తారు. ఈ పెద్దవాళ్లతో ఉన్న సమస్య ఏమిటంటే, మీకు మాలాంటి పౌరాణికులు పిలిస్తే ఏదో సమయంలో ఏదో పరీక్ష పెడతాం, ఆ పరీక్షలో నెగ్గడం కూడా కష్టం. అందుకనే కుంతిభోజుడిగా తెలుసు గనక దుర్వాసుడు పరీక్షించడానికి వచ్చాడమ్మాయి, ఆయన జాగ్రత్తగా సేవించావా, నువ్వు మన వంశం తరిస్తాం, లేకపోతే మనని శపిస్తాడు అని కుంతిని ఆయన సేవ కట్టేబెట్టాడు. కుంతి అసలు పేరు పృథ, కుంతిభోజుడు పెంచడం వల్ల కుంతి అయ్యింది. ఈ కుంతి దుర్వాసుణ్ణి అత్యంత భక్తితో నిష్ఠతో సేవించింది, అంత ఓపిక ఇంకెవరికి ఉండదు. అందుకే కుంతికి సహన పరురాలు అని పేరు. సహనం వల్ల మనం దేన్నైనా సాధిస్తాం. ఇంత పిసరు ఎప్పుడైనా మనం సహనం కోల్పోయి క్రోధం పొందామంటే యావజ్జీవితం దాని ఫలితం ఉంటుంది. అందుకే జ్ఞానులెప్పుడు క్రోధం పొందరు. క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్ క్రోధిగా తపస్సుకి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. అందుకే జ్ఞానులెప్పుడు కోపం పొందరు అని భారతంలో ఆదిపర్వంలో చెప్పారు. ఇది ఆదిపర్వంలోని అద్భుతమైన పద్యం. అందువల్ల చాలా జాగ్రత్తగా సహనంగా కుంతీదేవి దుర్వాసుడికి సేవ చేస్తే ఆయన మెచ్చుకుని, అమ్మాయి నేను ఎన్నో ఇళ్లకు వెళ్ళాను, ఎంతో మందిని నేను అనుగ్రహించాలనే ఉద్దేశంతో పరీక్షించాను, ఎవరూ నీ అంత సహనంగా నాకు సేవ చేయలేదు, బాల్యములో ఇంచుమించుగా 15-16 ఏళ్ల వయస్సులో ఇంత సహనం నీకొచ్చిందంటే ఇది నిజంగా ఈశ్వర అనుగ్రహమే, నిన్ను మెచ్చాను, నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ భవిష్యత్తు నాకు తెలుసు, అప్పుడు ఈ మంత్రం ఉపయోగపడుతుంది, అది దృష్టిలో పెట్టుకుని నీకు వరం ఇస్తున్నాను, నీకు ఒక మంత్రం ఇస్తాను, ఈ మంత్రం నువ్వు జపించి ఎవరిని పిలిస్తే వాడు తక్షణం వచ్చి నీకు పిల్లాన్ని చెడిపోతాడు, అనవసరంగా మాత్రం జపించకు, నీకు సంతానం కావలసి వచ్చినప్పుడే ఈ మంత్రం జపించు అన్నాడు. అంటే భవిష్యత్తులో పాండురాజు వల్ల ఈవిడికి సంతానం రాదని తెలుసు కాబట్టే ఆయన ముందు జాగ్రత్తతో భవిష్యత్ తిరిగిన వాడు అవడం వల్ల ఈ మంత్రం ఇచ్చాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఆయనకు నమస్కరించింది, ఆయన అదృశ్యమైపోయాడు. వెంటనే ఈవిడ గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఎర్రని కిరణాలతో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూచి, ఈ ఋషీశ్వరుడిచ్చిన మంత్రం నిజంగా పనిచేస్తుందా, ఆయన హాస్యానికి ఇచ్చాడా, చాలామంది ఋషులు మంత్రాలు తంత్రాలు అంటున్నారు, ఈ మంత్రాల వల్ల ప్రయోజనం ఉంటుందా అని కొంచెం భ్రమపడింది. ఎంత గొప్ప వాళ్ళకైనా అప్పుడప్పుడు ఈ భ్రమ కలుగుతాయి, పైగా చిన్నపిల్ల, పైగా అప్పటి కేవలం 16 ఏళ్ళు. అందువల్ల సహజమైన ఒక బాల్య చాపల్యం కూడా ఉంది. మంత్రములు చాలా గొప్పవండి, గురువులు మనకి మంత్రం ఇచ్చారంటే దాని ఉద్దేశం మనం బాగుపడాలని. మాట వరస కూడా పాడైపోయే మంత్రాలు ఎందుకు ఇస్తారు గురువులు? ఈ మధ్యన ఒక మహానుభావుడు ఒక ఆవిడ వచ్చి ఏడుస్తుంటే బాలామంత్రం ఇచ్చాట, నాకు నువ్వు బాలామంత్రం ఇచ్చావు, నేను నాశనం అయిపోవడానికి ఇచ్చావా, అది చేశాక నేను నాశనం అయిపోయాను రోజు ఆయన మీద గొడవ చేయడం మొదలెట్టింది, ఆయనకి మతిపోయింది. బాలామంత్రం చేస్తే ఈ సృష్టిలో ఎంత పాపాత్ముడైనా తరిస్తాడు, అటువంటి మంత్రం ఇస్తే గురువు గారి మీద ఎదురు తిరగడం మొదలెట్టింది ఆవిడ. ఆయన నాకు మొరపెట్టుకుని ఈ మధ్యన, ఏమండి నాకు ఈ పురాణాల మీద ఈ మంత్రాల మీద విరక్తి వస్తుంది, మానేనా ఇవ్వడం మానేనా అన్నారు ఆయన. అంత గొప్ప వ్యక్తికి కూడా విసుగు కలిగిస్తున్నారంటే దీన్ని బట్టి ఆలోచించండి. లోకశ్రేయస్సు కోసం వాళ్ళు అప్పుడప్పుడు గొప్ప గొప్ప శ్లోకాలు మంత్రాలు ఇస్తారు, అవి నీ కర్మగాలు, నువ్వేం చేసావో, నీకు వేరే దరిద్రం వచ్చింది. నిజం చెప్పాలంటే బాలామంత్రం చేయటం వల్ల నాశనం అవరు, సర్వనాశనం అయ్యే స్థితి నుంచి కొంచెం కష్టంతో భగవంతుడు ఒడ్డెక్కిస్తాడు, అది జ్ఞానం కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. బాలామంత్రం ఎటువంటిదో తెలుసా, ప్రాణాపాయం ఉంది, కుటుంబం సర్వనాశనం అయిపోవాలనుకోండి, ఈ మంత్ర జపం చేస్తే ఓ చిన్న రోగంతోటో దెబ్బతోటో బయటపడతాడు. అది తెలియక ఈ మంత్రం చేశాను, దీనివల్ల నాకు నాశనం వచ్చింది అని గురువుల మీద దండయాత్ర చేస్తే ఇప్పటికే పూర్వపాపం వల్ల ఈ రోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా నాశనం అవుతారు. ఈ మధ్యకాలంలో జరిగింది, అందుకు చెప్తున్నారు. ఒక మహానుభావుడైన వ్యక్తి ఒక ఆవేదన వెళ్లబుచ్చాడు నా దగ్గర, బాబు నేను ఒక మంత్రం ఇచ్చానండి, మీరంటే నాకు అభిమానం కాబట్టి మీతో చెబుతున్నాను. ఆ మంత్రం పుచ్చుకున్నప్పుడు రోజుకోసారి వచ్చి నువ్వు నాకు ఇచ్చిన మంత్రం వల్ల నాకు నష్టం వచ్చింది అండ మొదలెట్టిందిట. ఇంకా నయ్యం కేసేస్తాన లేదు, కేసేస్తే అవి చెల్లుతాయా, పిచ్చ కేసులు కాకపోతే. ఈ మధ్యకాలం అన్నిటికీ కేసులు పెట్టడం, ఏం మాట మాట్లాడినా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక లోకు అయిపోయిందనమాట. ఈ దౌర్భాగ్యులు కలి ప్రభావం వల్ల ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ దానివల్ల వాళ్ళకి ఎప్పుడూ నష్టమే. దుర్వాసుడు లాంటి మహానుభావులు గురువులు లోకశ్రేయస్సు కోసం ప్రజలను ఉద్ధరించడానికి మంత్రం ఇస్తారు తప్ప నాశనం చేయడానికి ఎప్పుడు ఇవ్వరు. నాశనం చేయాలనుకుంటే ఈ మంత్రమే ఇవ్వాలా? కాబట్టి వీడికి పాపం బాల్య చాపల్యం వల్ల తెలియక సూర్యుణ్ణి ఆహ్వానించి మంత్రం చదివింది. సూర్యుడు అద్భుతమైనటువంటి సౌందర్యమూర్తి అయి తన వేడి తగ్గించుకుని ప్రత్యక్షమై, అమ్మాయి నేను నీ మంత్రానికి ఆహూతుడినై వచ్చాను, నువ్వు ప్రేమతో మంత్రాన్ని జపించావు, భక్తితో జపించావు, ఆ మంత్రానికి శక్తి ఉంది, ఆ శక్తి వల్ల నేను ప్రత్యక్షమయ్యాను, నీకు ఈ క్షణమే సంతానం ఇస్తానంటే వీడు తెల్లబోయి నేను కన్యనండి, పెళ్లి కాని దాని, ఇప్పుడు నాకు సంతానం అంటే పైగా 16 ఏళ్ల వయస్సుకి, రేపు పొద్దున నా తండ్రి ఏమంటాడు, నా కుటుంబం ఏమంటుంది, నా పరువు ఏమవుతుంది, మీకు పుణ్యం ఉంటుంది వెళ్ళిపోండి, మంత్రాన్ని పరీక్షించడానికి చదివాను తప్ప నిజానికి నాకు సంతానం మీద కోరిక లేదు బాబోయ్ అని తెల్లబోయి వద్దు పొమ్మంది. ఆయన నవ్వాడు, నువ్వు అవునన్నా కాదన్నా ఈ మంత్రానికి ఆ శక్తి ఉంది, నేను వచ్చానంటే నీకు పిల్లల్ని ఇవ్వకుండా వెళ్ళలేను, ఇంక నీ కర్మయోగం ఇంతే అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని ఏడుస్తూ, మహాత్మా ఈ మాత్రం క్షమించలేవా అంది. ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, కొన్ని కారణములు లేకుండా మేం కూడా నీ మంత్రానికి కట్టుబడినాము, నీకు పిల్లాడు పుడతాడు, వాడు ఈ క్షణమే కేవలం క్షణాలలోనే నువ్వు గర్భం ధరించి నా అనుగ్రహంతో పిల్లవాడిని కంటావు, దానికి సద్యోగర్భము అని పేరు. అనగా భగవంతుడి అనుగ్రహంతో వెంటనే గర్భం ధరించి వెంటనే ప్రసవం పొంది ఆ తర్వాత మళ్ళీ నువ్వు యథాప్రకారంగా కన్యగా అయిపోతావు, నీకు సజ్జోగర్భం ద్వారా సంతానం కలుగుతుంది, ఆ సంతానాన్ని నువ్వు గంగలో వదిలిపెట్టేయి, నువ్వు మళ్ళీ కన్యగానే ఉంటావు, నీకేమీ లోటు ఉండదు తప్పదని తన చేతిని ఆవిడికేసి చూపించి అందులో ఉన్న దివ్యకిరణముల ద్వారా ఆవిడికి గర్భాన్ని కలిగించాడు. కేవలం 3 సెకండ్లలో ఆవిడ గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు సూర్యభగవానుడిలాగే ధగ 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 సువర్ణవర్ణంతో వెలిగిపోయాడు, కుండలాలు పుట్టుకతో వచ్చాయి, ఒంటికి అతుక్కుపోయి లాలితమైన కవచ కుండలాలు కూడా ఉన్నాయి. అంటే ఏమిటి, కవచం ఒంటికి వేసుకుంటే కవచం గట్టిగా ఉంటుంది, కానీ తనకున్న కవచం చర్మానికి అతుక్కుపోయిందిట, అతుక్కుపోయిన సహజ సిద్ధమైన కవచం కూడా మెత్తగా ఉంది. అతన్ని ఎవరన్నా కౌగిలించుకుంటే కఠినంగా ఉండదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒంటికి ఉక్కు కవచమో చర్మంతో తయారు చేసిన కవచమో యుద్ధానికి వెళ్లే ముందు వేసుకుంటే ఈ కవచం ముట్టుకున్న వాడికి గాయం కలుగుతుంది. మనం చూస్తున్నాం బుల్లెట్ ప్రూఫ్ అని ఉంటుంది, అది ఐరన్తో తయారు చేస్తారు, అది వేసుకున్నామంటే అవతల వాడు మనల్ని కౌగిలించుకున్నాడంటే వాడికి ఈ ఇనప ముక్క తగిలి బాధ కలిగిస్తుంది. కానీ కర్ణుడికి ఉన్న సహజ కవచం కోమలం లలితం, అందువల్ల అది కవచంలా అనిపించేది కాదు. అతడు తీస్తే ఆ క్షణమే అతనికి మృత్యు వస్తుందని కూడా సూర్యుడు చెప్పాడు. ఈ కవచాన్ని బలాత్కారంగా కోసి పక్కకు పెట్టిన తక్షణం అతనికి ఆయుక్షణం మొదలవుతుంది. ఇతన్ని రక్షించే గొప్ప కవచం ఇది. ఈ కొండలములు కవచము ఇతని శరీరానికి ఉన్నంతకాలం అకాల మరణం రాదు అని వరమిచ్చి అదృశ్యమైపోయాడు. అతడు కుంతిపుత్రుడు అవడం వల్ల కౌంతేయుడయ్యాడు, సూర్యపుత్రుడయ్యాడు, సహజమైన కర్ణ కుండలములతో కవచంతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అయ్యాడు. కర్ణమునకు కుండలములున్నవ కారణం చేత కర్ణుడయ్యాట. అతను పుట్టగానే ఆవిడ ఒక క్షణకాలం బెంగపెట్టుకుంది, మాట్లాడడానికి వీల్లేకుండా పిల్లాడు పుట్టి పుట్టగానే సూర్యుడు అదృశ్యం అయిపోయాడు. అందుకని ఒక్క క్షణకాలం నిశ్చేష్టాలైపోయి, ఎలాగా ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి, కన్యగా ఉన్న నేను సంతానాన్ని సూర్యుడు అనుగ్రహంతో పొందానంటే ఈ మాట ఎవరు నమ్ముతారు, సూర్యుడు చిటికి మాటికి వచ్చి సాక్ష్యమిస్తాడా, అలాగే నీ పిల్లాన్ని ఇంటికి పట్టుకెడితే వాళ్లేమంటారు బంధువులు, ఈ బాలు నెత్తుకొని ఇంటికి నన్ను నా బంధుమిత్రులు మనం బుననే మనారెట్లి బాల సూర్యుని భునెత్తటించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య మనం బులోన. ఈ బాలు నెత్తుకొని ఇంటికి వెడితే నా బంధువులు మిత్రులు ఏమంటారు, అలాగని ఈ కుర్రాన్ని ఎలా వదలను, కన్నతల్లిగా ఏ స్త్రీ అయినా చంటి పిల్లవాణ్ణి నదీ తీరంలో వదిలి ఇంటికి వెళ్ళగలదా, సూర్యుడిలో వెలిగిపోతున్న ఈ చిన్నారి బాలుండి ప్రథమ సంతానాన్ని వదిలి వెళ్ళడానికి కాళ్ళు రావు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అంది, ఇతడు కారణజన్ముడు, నీ దగ్గర పెరిగే అవకాశం ఉన్నవాడు కాదు, ఇదిగో ఇక్కడ ఒక పెట్టి వస్తోంది, ఆ పెట్టిలో పెట్టి అతను వదిలేయి, అతడు ఎక్కడ పెరగాలో భగవంతుడు నిర్ణయించాడు అనగానే ఆవిడ గంగానదికే చూసింది. గంగానదిలో ఒక బంగారపు పెట్టి కొట్టుకొచ్చింది, అచ్చం పడవలాగా తేలుతోంది. ఆ పెట్టిలో అన్ని బంగారాలు మణులు రాసులు పోసున్నాయి. ఆ మధ్యలో పువ్వుల యొక్క పానుపు ఉంది. ఆ పానుపు మీద ఆకాశవాణి పలుకు ప్రకారం ఈ పిల్లవాడిని పడుకోబెట్టి ఎంత ఏడ్చిందండి ఆవిడ. సినిమాల్లో వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ ఒక పిల్లవాడిని వదిలిపెట్టడం అంటే తల్లికి అంత తేలిక కాదు. కాల ప్రభావం వల్ల, దైవానుగ్రహం ఆ పిల్లవాడికి లేకపోవటం వల్ల ఆవిడ వదిలింది. జ్ఞానులు, భారతం సక్రమంగా చదివిన వాళ్ళు కుంతీదేవి పడిన నరకయాతన గ్రహిస్తారు. కుంతి యావజ్జీవితం దుఃఖమే అనుభవించింది, కానీ ఒక్కనాడు కూడా బయటపడకుండా హరినామస్మరణ చేస్తూ బతికింది ఆవిడ. ఆవిడ మహాత్మురాలు. మహాత్ముల యొక్క పాత్రలని దుష్టపాత్రలుగా నీచంగా చిత్రీకరించిన వాళ్ళంతా చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతారని శాస్త్రం చెబుతోంది. అందువల్ల కుంతి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించవలసిందే. ఆవిడ పిల్లవాడిని అందులో పెట్టి సూర్యుడికి చాలా నిర్వికారంగా చూసింది. ఈ పెట్టు కొట్టుకుపోయింది. ఆ పెట్టి కొంత దూరం గంగానదిలో వెళ్ళాక అక్కడ ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళ సైనికులలో కొంతమందికి రథం తోలేటటువంటి ఒక సూతుడున్నాడు. సూతుడు అంటే రథాన్ని నడిపే సారథి. ఆ సారథి ఆ సమయంలో తన భార్య రాధా సమేతంగా గంగా స్నానం చేస్తున్నాడు. సరిగ్గా ఈ పెట్టి అక్కడికి వచ్చింది. టక్కన ఈ సూతుడు రథాన్ని ఒక్కసారి ఒడ్డు మీద ఆపేసి పెట్టిని జాగ్రత్తగా ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అందులో బంగారంతో పాటు బంగారం లాంటి పిల్లవాడు ఉన్నాడు. పెట్టి నిండా సువర్ణ రాసులు, ఆ రాసుల మధ్యలో పువ్వులు, పువ్వుల మధ్యలో ఒక పసిబాలుడు. వాడికి పిల్లలు లేరు, అందుకని వెంటనే పక్కనే ఉన్న తన భార్య రాధకి చూపించగానే ఆవిడికి మతిపోయింది. ఏమయ్యో మనకి పిల్లలు లేరని భగవంతుడే బంగారం లాంటి పిల్లవాడిని ఇచ్చాడు, పోన్లే పెంచుకున్న పిల్లవాడు కన్నబిడ్డ కంటే గొప్పవాడు అవుతాడు, వీడికి ఏం పేరు పెడదాము అంటే అందులో వసువు బంగారం ఉన్నది గనక బంగారంతో వచ్చాడు గనక వసు సేనుడు వసుషేణుడు అని పేరు వచ్చింది అతనికి. రాధ పెంచటం వల్ల రాధేయుడు, వసువుతో రావడం వల్ల వసుషేణుడు, సహజ కర్ణకుండలాలతో ఉండడం వల్ల కర్ణుడు. ఈ నామాలతో ఆయన కౌంతేయుడు కాస్త రాధేయుడు అయిపోయాడు. వాడు చాలా గారంగా పెంచుకున్నారు. వాడికి చిన్నప్పటి నుంచి దుర్యోధనాదులు ద్రోణుడి దగ్గర అస్త్ర శస్త్రాలు అభ్యాసిస్తున్నప్పుడు చూసి దుర్యోధనుడి మీద మమకారం పెంచుకుని ధర్మరాజును వ్యతిరేకించాడు. నిజానికి ఎప్పుడో దుర్యోధనుడు రాజ్యం ఇచ్చినప్పుడు దుర్యోధనుడి పక్షానికి వెళ్ళడం కదట, చిన్నప్పటి నుంచి అతనికి పాండవుల మీద ద్వేషమే. ద్రోణుడి దగ్గర అతడు కూడా అంతో ఎంతో నేర్చుకున్నవాడే కదా. ఆ మాట కూడా మనకి భారతంలో వచ్చింది. అంటే కొంతమందికి సహజ సిద్ధంగానే ఎందుకో తెలియదు కానీ ధర్మాత్ముల మీద అసహ్యం, అధర్మ పరులతో స్నేహం చెయ్యాలనే ఆసక్తి కలుగుతాయి. వాడి పూర్వజన్మ సంస్కారం అది. భగవంతుడైన సూర్యుడి యొక్క అనుగ్రహంతో పుట్టినా వాడు అసూయ కలిగిన దుర్యోధనుడి వైపు వెళ్ళాడు. ధర్మరాజు యొక్క ధర్మాన్ని, అర్జునుడి గొప్పతనాన్ని లోకం పొగుడుతూ ఉంటే వీళ్ళని నాశనం చెయ్యాలని ఇంచుమించు 8 వయస్సు నుంచి వాడికి ఆ కోరిక ఉండేదిట. ఈ విధంగా కర్ణుడు మొత్తం మీద రాధేయుడయ్యాడు. అటువంటి కుంతి గొప్పతనాన్ని గురించి విన్నటువంటి భీష్ముడు ఆమెను పట్టుకొచ్చి పాండురాజు గారికి ఇచ్చి వివాహం చేశాడు. కొంతమంది మహాత్ములు చెప్పారు, కుంతీదేవి పాండురాజుకి పట్టమహిషి అయితే, అగ్రమహిషి అయితే, ఈ కురువంశాన్ని నిలబెట్టే అపూర్వ పరాక్రమము జ్ఞానము బుద్ధి కలిగిన పిల్లలు పుడతారు, వాళ్ల వల్ల కురువంశం నిలబడుతుంది. కుంతి ఈ వంశానికి రాబట్టి యదువంశంలో నుంచి పూర్వవంశంలోకి కుంతి వస్తే పూర్వవంశానికి సత్కీర్తి కలుగుతుంది, వంశం నిలబడుతుంది. ధృతరాష్ట్రుడి యొక్క వంశం నిలబడదని ఋషులు ముందే చెప్పారులేండి జాతకాన్ని. అందుకని ఆమెను పట్టుకొచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మద్రదేశపు రాజు గారు తన కుమార్తె మాద్రికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్వయంవరానికి పాండురాజు వెళ్ళి అందరు రాజుల్ని జయించి మాద్రిని కూడా తీసుకొచ్చాడు. శల్యుడి యొక్క చెల్లెలు మాద్రి. శల్యుడు మహాపరాక్రమవంతుడు. ఈ భూమండలంలో 4 ఉన్నారట భుజబలంలో ఆరితేరిన వాళ్ళు, గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్లతో సమానమైన వాళ్ళు మరొకళ్ళు లేరని నేనండం కాదు, విరాటపురంలో దుర్యోధనుడు అంటాడు. ఒక ఆయన భీమసేనుడు, సింహబలుడు రెండోవాడు, శల్యుడు, బలరాముడు. ఈ 4 భుజబలం చాలా గొప్పది. అటువంటి శల్యుడు తన చెల్లెలిని మాద్రిని పాండురాజు పరాక్రమానికి మెచ్చుకుని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా కుంతి, మాద్రి ఆయనకి భార్యలయ్యారు. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత ఆయన మొత్తం ప్రపంచమంతా జయించేశాడు. ఏకఛత్రాధిపత్యంగా తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న రాజ్యాలన్నీ జయించి వాళ్ళందగ్గర నుంచి 1000 ఏనుగుల మీద కప్పాలు తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి మొత్తం ప్రపంచమంతా హస్తినాపుర సింహాసనం యొక్క పరిపాలనలోకి వచ్చేసింది. ఇక నుంచి నువ్వే వీళ్ళందరికీ సర్వంసహ సమ్రాట్టువి, రాజ్యం నాదైనా ఈ రాజ్యం నాకు అక్కర్లా, నువ్వే పరిపాలించు. కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో రాజ్యానికి వాటాలు వేయవలసి వస్తే నా పిల్లలకి సమానంగా ఇచ్చి వాళ్ళని కూడా ఆదరించు అని పాండురాజు ధృతరాష్ట్రుడి చేత అవుననిపించుకుని అన్నగారి మీద ఉన్న ప్రేమతో ఆయన్నే రాజుగా చేశాడు. అది పాండురాజు గొప్పతనం. ఈ విధంగా దిగ్విజయమయ్యింది. ఇద్దరు భార్యలు వచ్చారు. ఒక పక్కన ధృతరాష్ట్రుడికి సంతానం లేదు, పాండురాజుకి సంతానం లేదు. ఆ సమయంలో పాండురాజు అప్పుడప్పుడైనా అడవికి వెళ్ళి వేటాడితే ఆ వేట వల్ల శరీరానికి చైతన్యం కలిగితే ఆ చైతన్యం వల్ల సత్సంతానం కలుగుతుందనుకుని ఒకనాడు తన భార్యలిద్దరిని వెంట పెట్టుకుని హస్తినాపురానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న కేకారణ్యంలో వేటకెళ్ళాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆ వేటలో ఆయనకి క్రూర మృగాలు దొరకలేదు. ఒక ఆడలేడి మొగలేడి జంటగా క్రీడిస్తున్నాయి. ఈ జంతువులను చూసి చూడగానే టక్కన బాణంతో రెండింటిని టపటపా కొట్టేశాడు. రెండు బాణాలతో ఆ జింకల్ని డొక్కలో కొట్టాడు. ఆ కొట్టడంలో కూడా తీవ్రమైన ఆ బాణముల దెబ్బకి ఆ జింకలు ఎగిరి పైకెళ్ళి కింద పడిపోయాయి. పడగానే అవి కాస్త మనుషులుగా మారిపోయాయి. నిజానికి అవి జింకలు కాదు, కిందముడు అని ఒక ఋషి తన భార్యతో పాటు అడవికి వచ్చాట. ఆ అడవిలో జింకలు తిరుగుతూ ఉంటే సరదాగా ముచ్చటపడి వాళ్ళు ఆవిడంది, ఏమండి మనం కూడా జింకల రూపంలో తిరుగుదామందిట. కర్మగాలి వాళ్ళకి పోయే కాలం వచ్చి ఆ బుద్ధి పుట్టింది. ఆ పూట జింకల రూపం ధరించి కామరూప శక్తితో తిరుగుతున్న వాళ్ళని వెనక ముందు చూడకుండా కొట్టేశాడు పాండురాజు. దాంతో కిందముడు మరణయాతన పడిపోతూ నానయాతన పడిపోతూ, మహారాజా ఎంత పవిత్రమైన వంశంలో పుట్టావు, ఈ మాత్రం జాలి లేదా నీకు? ఎంత క్రూరుడైనా నీచుడైనా దాంపత్య క్రీడలో ఉన్న జంతువుల్ని చంపడే అనగానే అప్పుడైనా తిన్నగా ఉండొచ్చు కదా పాండురాజు, ఏమయ్య అసలు నీకు బుద్ధి ఉందా? మహర్షి వయ్యుండి కామం కోసం ఇలా జింకగా మారతావా? మహారాజులకు ఒక లక్షణం ఉన్నది, క్రూర మృగాన్నైనా వదులుతారు కానీ జింక కనబడితే వదలరు. జింకని వేటాడి మాంసం తినడం మా లక్షణం, నువ్వు జింక రూపంలో తిరగడం నీ తప్పు అన్నట్ట. ఓ పక్కనేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఈయన రెచ్చగొట్టకుండా క్షమార్పణ కోరి ఉంటే ప్రమాదం వచ్చేది కాదు. చెప్పేగా ఇవన్నీ పోయే కాలపు లక్షణాలు, కర్మయోగాలను ఎవ్వరూ తప్పించలేరు, గుర్తుపెట్టుకోండి. భావిగతి భావ్యంపంగరాదేరికిన్ అంటాడు ఇక్కడ. కర్మయోగం ఉన్నదే గడిచి రాబోయేటటువంటి ఆపదని తప్పించుకునే యోగం లేక ఆయన తీవ్రమైన మాటలు మాట్లాడి నువ్వు జంక రూపం ధరించడం ఏమిట్రా, బుద్ధి ఉందా లేదా అంటే, అప్పుడు ఆ ఋషి అన్నాడు, నాయన నువ్వు అన్నది నిజమే, జంక రూపంలో ఉండడం మా తప్పే, జంకల్ని వేటాడడం మీ క్షత్రియ ధర్మమే కాదని నేను అనను, కానీ ఒక రహస్యం చెబుతున్నా విను. క్రూరులైన పచ్చిమాంసం తినేటటువంటి కిరాతకులు కూడా, అడవులలో ధర్మం ఎరగనటువంటి బోయవాళ్లు కూడా గర్భం ధరించిన ఆడలేడిని, కామక్రీడలో ఉన్నటువంటి జంటగా ఉన్నటువంటి జంతువులని, రోగంతో పడిపోయి కదలకుండా ఉన్న జంతువుల్ని, ముసలివైపోయిన జంతువుల్ని వేటాడరు. నిజంగా బోయవాడకు నియమం ఉందండి, వాళ్ళు నవయౌవనంలో ఉండి విడివిడిగా ఉన్న జంతువులు వేటాడతారు తప్ప జంటగా ఉన్న జంతువులు వేటాడరు. ఆడామగా తిరుగుతూ ఉంటే పొరపాటును చంపరట. అందులో కడుపుతో ఉన్న జింకలను అసలు చంపరు, అలాగే ముసలైపోయి రోగంతో ఉన్న వాటిని చంపరు. కనీసం కిరాతకులకున్న మర్యాద భరతవంశంలో పుట్టిన నీకు లేదు, పైపెచ్చు నన్ను నోటికొచ్చినట్టు తిట్టావు, ఇదే శాపం నీకు. ఈ క్షణమే నేను నిన్ను శపిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా కామం వచ్చి నీ భార్యా సంగమం చేసిన తక్షణం నువ్వు చచ్చిపోతావు. నీకు కామక్రీడలో సహాయపడి నీ చావుకు మూల కారణమైన ఆవిడ కూడా నీతో పాటు చచ్చిపోతుంది, ఇది మీ ఇద్దరికి శాపం అని వెంటనే చచ్చిపోయాడు ఆయన. అప్పుడు పాండురాజు నిర్వేదం పొందాడు, దుఃఖం పొందాడు. అరెరే, అసలు వేటాడడం ఒక తప్పు అయితే సప్తవ్యసనాలలో వేట మహాప్రమాదం అని పెద్దలు చెప్పిందని జోలికి వెళ్లడమే తప్పు. అందున నాకు ఇంత దుర్బుద్ధి పుట్టిందంటే ఎంతో కరుణతో ఋషుల్ని గౌరవించే నేనేమిటి, నువ్విలా జంకవడమేమిటి అని ఆయన నిందించడమేమిటి? దెబ్బ కొట్టి కొట్టగానే కాళ్ళు పట్టుకుని ఉంటే ఆయన నన్ను కరుణించేవాడు. నా నోటి మీద ఏదో దురదృష్ట దేవత చేరి ఈ దుర్భాషలు నా చేత పలికించింది. దుర్భాషలు పలకడానికి కూడా దురదృష్ట దేవత ఒకటి ఉంటుంది. టండోయ్, మనం ఒక్కొక్కసారి స్టేజీలు ఎక్కి రెచ్చిపోయి తిడుతున్నామంటే ఇతరులని, అది మన కర్మ. ఈ దురదృష్ట దేవత ఒక దరిద్రపు దేవత వచ్చి నాలుగు మీద చేరి ఇలాంటి పిచ్చవాగుడు వాగిస్తుంది, ఎప్పుడో వాగుతాం, దానివల్ల ఓ గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ దురదృష్టం ఏ దరిద్ర దేవతో తెచ్చిపెట్టింది, నేను అందులో పడ్డాను అని ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. ఎట్టి విశిష్ట కులంబున పుట్టియు సదసద్వివేకములు కల్గియు మున్గట్టిన కర్మఫలంబులు నెట్టన భోగ్యంపకుండా నేర్తురే మనుజుల్. మనుష్యులు ఎంత మంచి వంశంలో పుట్టినా, ఇది మంచి ఇది చెడ్డ అనే వివేక జ్ఞానం కలిగిన బాగా చదువుకున్న వాళ్ళైనా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం మాత్రం అనుభవించకుండా బయటపడలేరు. అంటే వాడు ఎంత జ్ఞాని అయినా, సతసద్వివేకం కలిగిన వాడైనా, తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళైనా, సంపదలున్నా, ఎక్కడో ఒక కర్మ ఉంటుంది, చేసిన పాపం ఒకటి ఉంటుంది, ఆ పాపం వాణ్ణి సరి అయిన సమయంలో శిక్ష పడేలా చేస్తుంది. ఆ శిక్ష ఇవాళ నాకు వచ్చింది, దీన్ని అనుభవించకుండా పోతానా అనుకుని వెంటనే, భార్యలారా మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి, మీరిద్దరూ పక్కనుంటే ఎప్పుడైనా నేను భ్రష్టుండి మరణించవచ్చు, నా వల్ల మీకు చావు రావచ్చు, హాయిగా హస్తినాపురంలో ఉండండి, నన్ను మర్చిపోండి, ఇక్కడ నేను కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస దీక్షతో తపస్సు చేసుకుంటానంటే, వాళ్ళన్నారు మేము సన్యాసం పుచ్చుకుంటాం, ఆడవాళ్ళకు కూడా సన్యాస దీక్ష అర్హత ఉన్నది, కాబట్టి మేము నీతో పట్టే సన్యాస దీక్షలో ఉండి నీ దీక్షకి ఏమాత్రం బ్రహ్మచర్య దీక్షకి భంగం లేకుండా ఉంటాం, నువ్వు లేకపోతే మాకు హస్తినాపురం కూడా ఎందుకు పనికిరాని పురమే, నువ్వు ఎక్కడుంటే అదే మాకు సింహాసనం, నువ్వు లేని చోటు సింహాసనం కూడా కీకారణ్యం కంటే హీనం, మేము నువ్వు లేకుండా ఉండం, నిన్ను కాపాడుకుంటాం. అయినా అడవులలో రకరకాల మునిపత్నులు తిరుగుతారు, ఆ మునిపత్నులు చూసి నువ్వు వికారం పొందావుగా, అలాగే మమ్మల్ని కూడా ఎవరో మునిపత్నులు అనుకో, మేము పక్కనున్నా నువ్వు బ్రహ్మచర్య దీక్షతో ఉండు అన్నారు వాళ్ళు. సరే అని అన్నాడు ఈయన. వెంటనే ముగ్గురు కూడా అక్కడ శతశృంగం అనే ప్రాంతంలో ఒక పెద్ద అద్భుతమైనటువంటి కొండ ఉందిలేండి, అక్కడికి వెళ్ళిపోయి ఉత్తర కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న శతశృంగ పర్వతం దగ్గరికి వెళ్ళి ఋషుల ద్వారా సన్యాస దీక్ష తీసుకుని ముగ్గురు మూడు ఆశ్రమాలు విడివిడిగా నిర్మించుకుని తపస్సు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి కబురు పెట్టారు. ఇది విన్న ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు విచారించారు, కానీ చేయగలిగేది లేదు కదా. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాట ధృతరాష్ట్రుడు, ఈ సామ్రాజ్యం అంతా సోదరుడిది, ఆయన ధర్మం వల్ల నాకు వచ్చింది అని వండిన మంచి మంచి పిండి వంటలు, నిల ఉండే పిండి వంటలు వేగముగా వెళ్లే వాహనాలలో సోదరుడికి పంపేవాట. కానీ అడవిలో ఉన్న ఆయన ఈ లడ్డూలో ఈ మినపసున్నుండలో ఇవేమీ తినకుండా కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి కూడా సోదర ప్రేమ ఉంది మొదట్లో, ఆయనే సామాన్యుడు కాదు, వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అనుబంధాలు ఉన్నాయి, కొడుకుల వల్ల అవన్నీ మారాయి. అందుకని ఎప్పటికప్పుడు రకరకాల వస్తువులు పంపేవట. ఇన్ని వస్తువులు పంపినా అరణ్యంలో తపోవృత్తిలో ఉన్న కారణం చేత పాండురాజు గారు దేన్ని సేకరించకుండా ఫలాహారంతో కాషాయ వస్త్ర ధారణతో నిరంతర హరినామస్మరణతో పరమేశ్వర ఉపాసనతో గడిపాడు. ఇలా కొంతకాలం అక్కడ గడిపారు. ఈలోపు గర్భం ధరించింది గాంధారి, ఎప్పటికీ పిల్లలు పుట్టరట ఆవిడికి, అలా గర్భం పెరుగుతూనే ఉంది, ప్రసవం మాత్రం కాలేదు. సరిగ్గా అదే సమయంలో 1000 మంది మునులు ఒక అమావాస్యకు ముందు రోజు ఆకాశానికి కొంచెం పైభాగంలో, నేలకి తగలరు మరీ ఆకాశము కాకుండా, మధ్య మార్గంలో ఉత్తర దిక్కుగా ఎగిరి వెడుతున్నారట. పూర్తిగా పైకెళ్ళిపోయినా పర్వాలేదు, అలాగని నేల మీద లేరు, నేల మీద ఆని ఆనకుండా పాదాలతో వెడుతున్నారట. అదొక విచిత్ర గమనం, వాళ్ళ తపశ్శక్తి వల్ల నేల మీద కాలు పెట్టకుండానే వేగంగా వెళ్ళగలుగుతున్నారు. పాండురాజు గారు వాళ్ళని చూచి తన భార్యలతో కలిసి, ఈ మహానుభావులు ఉత్తర దిక్కుగా ఊర్ధ్వగమనంతో వెడుతున్నారు, కనబడి వెడుతున్నారు, వీళ్ళని అనుసరిస్తే నాకు కూడా ముక్తి లభిస్తుందేమోనని వాళ్ళ వెంట వెళ్ళాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళారు, వెనక్కి తిరిగి చూసి, నువ్వు మాతో రాలేవు, వెనక్కి పో అన్నారు. ఈయన తెల్లబోయాడు, నేను మీతో ఎందుకు రాలేను, అసలు మీరు ఎక్కడికి ఎడుతున్నారు, కారణం చెప్పండి, మీరు నేల మీద కాళ్ళు పెట్టకుండా ఎలా ఎగరగలుగుతున్నారని అడిగితే, అప్పుడు వాళ్ళు అన్నారు, సమవాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనాం,
దేవానాంచ ఋషీణాంచ పితృణాంచ మహాత్మనాం వయం తత్ర గమిష్యామో ద్రష్టు కామాః స్వయంభువం. నీకు తెలియదేమో రేపు అమావాస్య, ఈ శతశృంగ పర్వతానికి 20 మైళ్ళ దూరంలో మేరుపర్వత శిఖరం ఉంది. ఆ మేరుపర్వత శిఖరానికి ఊర్ధ్వభాగంలో పైభాగంలో ప్రతి అమావాస్య నాడు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభ పెడతాడు. అది ఏ అమావాస్య? భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య. భాద్రపద మాసంలో అమావాస్య నాడు బ్రహ్మదేవుడు ఓ మహాసభ ఏర్పాటు చేస్తాడు. ఆ అమావాస్య నాడు ఎక్కడెక్కడి ఋషులు, యోగులు, దేవతలు బ్రహ్మకి నమస్కారం చేస్తారు. తపశ్శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే బ్రహ్మని చూడగలరు. మాలాగా నేల మీద కాళ్ళు పెట్టకుండా ఆకాశంలో ఎగురుతూ ఆయన దర్శనానికి వెళ్ళగలరు. మేమంతా అక్కడికి వెడతాం, స్వయంగా ఆ స్వయంభూని బ్రహ్మని చూస్తాం. ఆయన మాకు భూలోక కాలమానం ప్రకారంగా 4.5 గంటలు దర్శనమిస్తాడు. భూలోక కాలమానం ప్రకారం ఆ 4.5 గంటలు మేము వేదమంత్రాలతో ఆయన్ని స్తుతిస్తాం, ఆయన అనుగ్రహం పొందుతాం, మళ్ళీ తిరిగి మా ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోతాం. నువ్వు అక్కడికి రాలేవు, ఎందుకంటే నీకు ఈ లోకంలో కొన్ని కర్మయోగాలు ఉన్నాయి. ఆ కర్మయోగాలు పుత్రుల వల్ల మాత్రమే తొలగుతాయి. నువ్వు పుట్టుకతో బ్రహ్మచారివి కాదు, రాజ్యం మీద కోరికలు లేనివాడివి కాదు. అలా కోరికలు లేని వాళ్ళు తపస్సు చేస్తే ఆయన్ని చూడగలరు బ్రహ్మగారిని. కానీ నీలో కొన్ని కాంక్షలు ఇంకా ఉన్నాయి. ఆ కాంక్షలు ఉన్నవాళ్ళు కొడుకుల వల్ల మాత్రమే తరిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొడుకులు లేని వాళ్ళు అంతా తరించరు అనే మాట అబద్ధం. ఈతడికి పుత్రకాంక్ష, రాజ్యకాంక్ష, కొన్ని అపచారాలు ఉన్నాయి, ఇంకా భూమి మీద కొన్ని రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు పుత్రుల వల్లే తీరాలి. అందువల్ల నీకు కొడుకులు లేరు గనక నువ్వు బ్రహ్మను చూడలేవు. అందువల్ల నువ్వు వెనక్కి పో అనగానే ఈయన ఏడ్చి, చూశావా కుంతి, ఓ మాద్రి, ఈ ఋషులకు వల్లే ఆజన్మ బ్రహ్మచారినయ్యినా తరించేవాణ్ణి, లేదా సంసారంలో ఉండి పిల్లల్ని కన్నా తరించేవాణ్ణి. నాకు కొన్ని కోరికలు ఉన్నాయట, ఆ కోరికలు కొడుకులుంటేనే తీరుతాయట, కొడుకులు లేకపోతే నాకు ఈ భూమి మీద ఉన్న రుణాలు తీరవట, అవి తీరకపోతే బ్రహ్మ దర్శనం నాకు కాదు, నాకు మోక్షం రాదని వీళ్ళు అంటున్నారు. ఛీ, ఇంత బ్రతుకు బ్రతికి పిల్లలు లేక ముక్తి పొందలేక నశించిపోతున్నాను నేను అని ఏడుస్తూ ఉంటే ఆ మునులు వెళ్ళిపోతున్న వారు పాండురాజు మీద జాలిపడి, నాయన పాండురాజా బెంగబెట్టుకో, నీ అపూర్వమైన జాతకం మాకు తెలుసు, నువ్వు కారణజన్ముడివి, చిన్న చితక లోపాలున్నా నీవెంత గొప్పవాడో మాకు తెలుసు, నీకు స్వర్గం ఉంది, శాశ్వతముగా ఇంద్రుడి పక్కన సింహాసనం మీద కూర్చునే యోగం నీకుంది, ఆ యోగం నీకు కుమారుల ద్వారా వస్తోంది, నీకు 3 పుడతారు పిల్లలు ఒకళ్ళు కాదు అనగానే ఈయన మళ్ళీ తెల్లబోయి, అదేమిటండి అసలు భార్యా సంగమం చేస్తే టక్కన చచ్చిపోతానని కిందముడనే ఋషి శాపం పెట్టాడు కదా, ఇక నాకు పిల్లలు ఎలా పుడతారంటే కొంచెం బుర్ర ఉపయోగించవయ్యా. క్షేత్రదుడు, ఔరసుడు, గూఢుడు, కుండు, ఇలా సంతానాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో నీ భార్యకి దేవతల వరం వల్ల పిల్లలు పుడితే వాళ్ళంతా క్షేత్రదులు అని పిలువబడతారు. దేవతావరం వల్ల నీ సంపర్కం అక్కర్ లేకుండా నీ భార్యలు పిల్లల్ని కనగలరు, అదేమిటో నీకే తెలుస్తుంది, ఇంతకు మించి మమ్మల్ని నడక్కు అని వాళ్ళు అదృశ్యం అయిపోయారు. అప్పుడు ఆయన వెనక్కి వచ్చి శతశృంగంలో తన ఆశ్రమానికి వచ్చి, ఋషుల యొక్క మాటలు విన్నాను, తద్వారా నాకు సంతానం దేవతానుగ్రహంతో లభిస్తుందని అర్థమైంది. కానీ ఎలా దేవతల యొక్క అనుగ్రహం లభించడం? దేవతలు నాబోటి వాళ్ళకి పిలిస్తే తక్షణం పలుకుతారా అని అంటూ ఉంటే అప్పుడు కుంతీదేవి వచ్చి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, పెళ్లి సమయంలో నా చిన్నప్పుడు దుర్వాస మహర్షి నాకు మంత్రం ఇచ్చాడు, ఈ మంత్రము పఠించి నేను ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానం ఇస్తాడు. బహుశా ఈ విషయాన్ని నిరూపించడానికి ఆనాడు దుర్వాసుడు నాకు ఈ మంత్రం ఇచ్చాడేమో, భవిష్యత్తులో నీకు ఈ శాపం వస్తుందని, నాకు నీ ద్వారా గర్భం ధరించే యోగం ఉండదని గ్రహించి, భావిగతిని గ్రహించి దుర్వాసుడు మంత్రం ఇచ్చి ఉంటాడు. ఆ మంత్రం విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇంతదాకా నాకు గుర్తురాలేదు. ఋషుల ద్వారా నీకు దేవతానుగ్రహంతో పిల్లలు కలుగుతుందనే వార్త వినగానే నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది అనగానే ఆయన ఆనందపడిపోయి కుంతిని కౌగిలించుకుని మురిసిపోయి, అమ్మాయి శుభవార్త చెప్పావు, ఇక దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందన్నాడు. ఏ దేవతని ఆహ్వానించను అంది ఆవిడ, మీ అనుగ్రహం వల్ల నాకు ఈ మంత్రం వచ్చింది, ఆ మంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ప్రథమంగా ఏ దేవతని నేను ఆవాహన చెయ్యను, ఆహ్వానించను, అనుజ్ఞ ఇవ్వండి అనగానే పాండురాజు అన్నాడు, ఈ చరాచర జగత్తంతా ధర్మం వల్ల నడుస్తోంది, ధర్మం ఒక్కటి ఉంటే ధర్మం వల్ల అర్థం వస్తుంది, అర్థం వల్ల కామం తీరుతుంది, కామం వల్ల మోక్షం వస్తుంది, ధర్మ అర్థ కామ మోక్షాలలో ధర్మం ఉత్తమోత్తమమైన పురుషార్థం. ధర్మం లేకపోతే ఎన్ని ఉన్నా ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు. ప్రతి వ్యక్తికి ధర్మమే ముఖ్యం, ధర్మమే ఈశ్వరుడు, ధర్మమే మోక్షం, ధర్మమే సమస్తానికి మూలం. అటువంటి ధర్మానికి దేవత ధర్మరాజు, యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని ఆవాహన చెయ్యి. పుత్రుడు పెద్దవాడు ధర్మమూర్తి అయితే అతడి ప్రపంచానికి ధర్మ మార్గం చూపిస్తాడు, కీర్తి పొందుతాడు, నా సింహాసనానికి వారసుడై పరిపాలన చేస్తాడు. ధర్మమావాహయ శుభే సహి లోకేషు పుణ్యభాక్ అధర్మేణ ననో ధర్మ సంయుజ్యతి కథంచన. ధర్మరాజు అధర్మాన్ని సహించడు. అసలు అధర్మం వల్ల ఈ లోకంలో ఎవడికి సుఖం ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని పదవులు సంపాదించినా అధర్మపరుడికి చివరికి నాశనము, దుఃఖము, రోగము తప్పింకేం మిగలవు. అందువల్ల ధర్మమే మూలము. ఆ ధర్మదేవతని ఆవాహన చెయ్యి. ఆయన అనుగ్రహంతో సకల లోకాలకి శుభాన్ని కలిగించే ధర్మమూర్తి అయిన పిల్లాడు పుడతాడు. అటువంటి ధర్మదేవతని ఆవాహన చెయ్యనగానే వెంటనే ఆవిడ ధర్మరాజుని తలుచుకుని ముందు భర్తకు నమస్కరించింది, మంత్రాన్ని అనుష్ఠానం చేసింది, వెంటనే యమధర్మరాజుని తలుచుకుంది. ఆక్షణమే యమధర్మరాజు వచ్చాడు. ఈవిడికి సంవత్సరాల పాటు గర్భం ధరించే యోగం అక్కర్లా, దేవతల యొక్క అనుగ్రహం. సజ్జోగర్భం చెప్పాను కదా, దేవతల వచ్చాడంటే వెంటనే గర్భం, ఆ వెంటనే ప్రసవం, పిల్లవాడు పుట్టడం అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. దానికి సజ్జోగర్భం అని పేరు. ఈ విధంగా యమధర్మరాజుని పిలవగానే ఆయన వచ్చాడు, ఆవిడికి సజ్జోగర్భంలో పిల్లాన్ని ఇచ్చాడు. ఎటువంటి కొడుకు పుట్టాడో చూడండి, తెల్లని రంగుతో పుట్టాడు, తెల్లని బట్టలతో కూడా పుట్టాడు. పుట్టుకతో శ్వేతవస్త్రాలు వచ్చాయట. ఐంద్రే చంద్ర సమాయుక్తే ముహూర్తే అభిజితే అష్టమే దివా మధ్యగతే సూర్యే తిథౌ పూర్ణేతి పూజితే సమృద్ధయ శశం కుంతి సుషావ ప్రవరం సుతం. ఒక అద్భుతమైన మంత్రశ్లోకం వంటి శ్లోకం ఇది. వేదవ్యాసుల వారు ఇలాంటి శ్లోకాలు రాసినప్పుడు ఈ శ్లోకం వింటే కూడా మీ ఇంట్లో పిల్లలకి సద్బుద్ధి వస్తుందని చెప్పాడు ఆయన. అంత గొప్ప శ్లోకం ఇది. మొట్టమొదటి కొడుకు ధర్మరాజు గారు పుట్టాడు, అది ఫాల్గుణ మాసం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు, ఐంద్రే చంద్ర సమాయుక్తే అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టుకొచ్చాడు ఆయన. అభిజిన్ ముహూర్తం దివామధ్యగతే సూర్యే, సూర్యుడు సరిగ్గా నడినెత్తుకొస్తున్నాడు. అభిజిన్ ముహూర్తం అష్టమి తిథి, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం అష్టమి. శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి, ఈయన అష్టమి నాడే పుట్టాడు. కాకపోతే కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు, ఈయన అర్ధ మధ్యాహ్నం, మధ్యాహ్నంలో పుట్టాడు. ఈయన సరిగ్గా 12 గంటల సమయంలో పుట్టాడు. ఆయన రాత్రి 12 ఈయన మధ్యాహ్నం 12 ఆయన అష్టమి, ఈయన అష్టమి. ఎటొచ్చి ఆయన శ్రావణ మాసం, ఈయన ఫాల్గుణ మాసం. ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు, ఈ పుణ్యాత్ముడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేత కీర్తి రాదు, వాడు ఎందుకు పనికిరాడు అనుకోకండి. ఏ నక్షత్రంలో ఎవడ పుట్టినా వాడి యోగం వాడిదే. అసలు ఉన్నవి 27 నక్షత్రాలే కదా, ఈ 27 నక్షత్రాలు ఒకడు ఇంకే నక్షత్రంలో పుడతాడు. అందుకని తొందరపడిపోయి ఈ మధ్యకాలంలో మూలా నక్షత్రం అంట దరిద్ర నక్షత్రం అండం. ఇంక ఎవడికి వాడే జ్యోతిష పండితుడు అయిపోయి కొంపలు ముంచేస్తున్నారు ఈ మధ్యన. దీనివల్ల ఏమైపోయింది, కొన్ని నక్షత్రాలు కొన్ని ముద్ర అనమాట. అందులో ఇంత పెసరు కుజుడు కనబడ్డాడంటే ఎక్కడ ఏ సప్తమ స్థానంలోనో ఇంకేముంది నీ కుజదోషం అండం. ఈ అరకొర పండితుల వల్ల, బాగా చదువుకున్న శాస్త్ర పండితులు లేకపోవటం వల్ల జ్యోతిష్ శాస్త్రం మీద భయం పుట్టేలా చేస్తున్నారు. కానీ నిజానికి మహానుభావులు ఎంతోమంది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అష్టమి నాడు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత అందరూ అష్టకష్టాలు పొందలా, వాళ్ళు విశిష్టులు కూడా అయ్యారు, సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మంచి నక్షత్రంలో పుట్టి కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల రాముడు పుట్టిన పునర్వసులో పుడితే అడవికి అందరూ పెడతారు. ఇప్పుడు అక్కడ అడవులు ఎక్కడున్నాయి, మనుషులే అడవులు. అడవి మనిషి అంటే వీడే. అసలు జనారణ్యం తప్ప వనారణ్యం పోయింది. కాబట్టి ఆ వెంగ ఏం పెట్టుకోవద్దు. అష్టమి, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, జ్యేష్ఠ నక్షత్రం, సరిగ్గా 12 గంటల వేళ అభియన్ ముహూర్తం అనేటటువంటి రోజున 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5 ఉచ్చస్థితిలో ఉండగా ఆ పవిత్ర కాలంలో తెల్లని రంగుతో తెల్లని వస్త్రాలతో ధర్మమూర్తి, ధర్మానికి మారుమూర్తి, మాట వరసకు కూడా అధర్మం అంటే ఎరగనటువంటి వాడు, పరమ పూజ్యుడు, అసత్యం పలకని వాడు అయిన ధర్మరాజు గారు పుట్టాడు. ఆయన పుట్టడంతో మొత్తం భూమండలం పులకించిపోయింది. అప్పుడు నిజం చెప్పాలంటే ఫాల్గుణ మాసంలో ఎక్కడైనా చెట్లకి చిగుళ్ళు వస్తాయా? కానీ ఈయన పుట్టగానే చెట్లు చిగురించాయి, పచ్చగా అయ్యాయి, పువ్వులు పుష్పించాయి, జలాలు స్వచ్ఛంగా ప్రవహించాయి, సముద్రుడు సన్నని కెరటాలు విసిరాడు, ఆకాశం సన్నగా ఉరిమింది, అంటే మంగళధ్వనులు చేసింది, చల్లగాలి వీచింది, ప్రపంచానికి హాయి కలిగింది. అసలు ఎక్కడ ఎవడికి దుర్వాసన లేదట. ఇప్పుడు డ్రైనేజీ పక్కన కూర్చున్న వాడికి కూడా, మురిక్కాలో పక్క కూర్చున్న వాడికి కూడా సువాసనే వచ్చింది. మహానుభావులు పుడితే అలా ఉంటుంది. ధరణీసురులాదిగా ఉర్వరలోగల సర్వభూత వర్ణం వెల్లన్ పరమోత్సవమల్దెను గుణశరణ్యుడగు ధర్మ జన్ము జన్మదినమున. మొత్తం భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణికి, వాళ్ళు వీళ్ళు కులం మతం అనే తేడా లేకుండా అందరికీ, ఆఖరికి పక్షులకి, పశువులకి, చీమలకి కూడా పరమానందం కలిగింది. అందరికీ ఏదో తెలియని ఆనందం ఉంటాయి, ఎందుకో తెలియదు. ఇప్పుడు ధర్మరాజు పుట్టిన విషయం ఏ కుంతికో, ఏ పాండురాజు గారికో, ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా చాలా మంది ఉన్నారు భూమి మీద, అలా ఏం జరిగిందో తెలియని వాళ్ళకు కూడా ఆనందమే కలిగింది. ఎందుకంటే సకల సద్గుణములకు మూలమైన ధర్మరాజు గారు పుట్టడమే. ఈ విధంగా ప్రపంచం బ్రహ్మానందం పొందింది. వెంటనే ఆకాశవాణి అన్నది, ఓ పాండురాజా, కుంతి, ఓ తక్కిన ఋషులారా, ఈ కుర్రవాడు ఎప్పుడూ ధర్మం మీద నిలబడి ఉంటాడు, ధర్మాన్ని మనస్సులో మాట వరసకి కూడా విడవకుండా అదుపులో పెట్టుకుంటాడు. ఈతడి హృదయం ధర్మమునకు నిలయం, ఈతడి చేతలు ధర్మపూరితములు, అందువల్ల ఈతడు యుధిష్ఠిరుడు, అంటే ధర్మమును తప్పకుండా దానిమీదే ఉండేవాడు. ఈతడు ధర్మదేవత కుమారుడు కాబట్టి ధర్మజుడు అని పిలువబడతాడు. యుధిష్ఠిరుడుగా, ధర్మజుడిగా అనేక పవిత్ర నామాలతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఈ కౌంతేయుని వల్ల భూమండలం తరిస్తుంది. ఇతడు శరీరంతో స్వర్గానికి వెడతాడు. అంతటి మహాత్ముడు అని ఆకాశవాణి అన్నది. అప్పటి నుంచి ఆకాశవాణి పెట్టడం వల్ల యుధిష్ఠిరుడుగా, ధర్మజుడిగా, ధర్మరాజుగా ఆయనకి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ వార్త విన్న గాంధారి, ఇక్కడి నుంచి ఈ వార్త వెళ్ళిందిగా, వెంటనే ఇక్కడ పిల్లాడు పుట్టగానే ఈ వార్తని దూతల ద్వారా పాండురాజు గారు గాంధారికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, భీష్ముడికి పంపించాడు వార్తని. దూత ద్వారా ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు బ్రహ్మానందం పొందాడు. అమ్మయ్యా, కురుకులాన్ని ఉద్ధరించడానికి కొత్త తరం బయలుదేరింది అని. జాతకాన్ని కూడా గణించాడు గనక ఆయన, ఆయన మంచి పండితుడు గనక పుట్టినవాడు గొప్పవాడు అవుతాడని అర్థమయ్యింది. ఈ క్రమంగా మొత్తం హస్తినాపురంలో పాండురాజుకి జ్యేష్ఠసుతుడు పుట్టాడు జ్యేష్ఠా నక్షత్రంలో అని విని సంతోషించారు. ఇక దుఃఖించిందల్లా ప్రపంచంలో ఒకళ్ళే, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి గిజగిజలాడిపోయిందిట. నేను గర్భం ధరించి అన్నాళ్ళయ్యింది, ఈ దిక్కుమాల గడుపు అంతకంతకీ పెరుగుతోంది, కాని ఇందులోంచి పిల్లాడు రాడు, సంవత్సరం దాటిపోయిందిట, అయినా పిల్లాడు పుట్టడంలా. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్స్ లేవులండి, అందుకని ఆవిడ గిజగిజలాడిపోయిందిట. ఆ దుర్వార్తకు గాంధారీ సతి అసూయ చెందినది, ఈసున గర్భతాడనమిల్తి తానొనరించినది, వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించెను, పిండమును నోటొక్క కుండల విభజించెను. ఈ వార్త తట్టుకోలేని గాంధారి, కుంతీదేవికి కొడుకు పుట్టాడు, నాకెందుకు పుట్టడం లేదు, ఎందుకు ఈ పరికిమాలిన కడుపు అని అంతకంతకీ కొత్త కొతలాడిపోయి ఈ చేత్తోటి, కుడి చేత్తోటి పటా పటా కడుపు మీద కొట్టుకుందిట. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందంటే ఇది సామెత, ఇలా వచ్చిందనమాట. అసలు ఎవరైనా ఈ పెచ్చమని చేస్తారా? తిక్క, మూర్ఖత్వం. అందుకే పుట్టిన వాళ్ళు అంతకంటే మూర్ఖులు, ఈర్ష్యాపరులు పుట్టారు. ఏం అసూయండి అది. గర్భతాడనం చేయగానే ఆ లోపలున్న పిండం ఇంత ముద్దయిపోయి, మాంసం ముద్ద గర్భంలోంచి కాళ్ల మీద జారిపడింది అనమాట. అప్పుడు ఏడ్చిందిట, అయ్యయ్యో ఏమిటి ఇంత పిచ్చ పని చేశాను, మాంసం అలా ముద్ద కింద పడిపోయింది అని ఏడుస్తూ ఉంటే టక్కన ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఎవరు, మహానుభావుడు, సకల లోకాలకి మూలకారకుడు, సద్గురుడు వ్యాసుడు. కష్టం రాగానే ప్రత్యక్షమవుతాడు, ఎవరో పిలవలేదు, వచ్చేసాడు ఆయనంతే. దానిని రింగి పరాశరసూనుడు చను దించి సొబలు సుతజూచి మనోహీనవయి గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యం బే. ఆ క్షణమే ఇది ఇలా జరుగుతుందని గ్రహించిన మహాత్ముడు పరాశర పుత్రుడు వేదవ్యాసుడు ఆకాశ మార్గంలో అదృశ్య శక్తితో అక్కడికి వచ్చి సుబల పుత్రికను చూచి, ఇక్కడ గాంధారి అనలేదు, ధృతరాష్ట్రపత్ని అల్లా, సుబలుడి కూతురు. ఆ సుబలుడికున్న దరిద్రపు లక్షణమే ఈవిడికి కూడా వచ్చిందనమాట. అతను ఇలాంటి వాడేట, తొందరపాటుతో పిచ్చి పనులు చేస్తాడు. అలాంటి వాడు కూతురువి, నీకు ఆ బుద్ధే వచ్చింది. ఏమమ్మా ఇంత మనస్సుని చంపుకుని కడుపులో ఉన్న పిండాన్ని కొట్టుకుంటారా? మనోహీన అంటారు ఇలాంటి వాళ్ళని. అంటే కరుణ లేకుండా మనస్సుని చంపుకుని కన్న బిడ్డల్ని, పుట్టబోయే బిడ్డల్ని చేజేతులారా చంపుకునే నీచురాలు అయిపోయావు, క్రూర మృగంలో తయారయ్యావు, ఇలా గర్భపాతం చేసుకుంటారా? ఇది కర్తవ్యమా? అయ్యిందేదో అయ్యింది, నీకు మళ్ళీ నా శక్తితో ఈసారికి మాత్రం అనుగ్రహించి ఆరోగ్యం ఇస్తున్నాను. ఈ కడుపు కొట్టుకోవడం వల్ల ఆవిడికి ఒక రకమైన పుండు పడిపోయింది కడుపు అంతా. రేపటి నుంచి ఆవిడకి ఏమవుతుందో, అందుకని ముందు ఆవిడకి ఆరోగ్యం ఇచ్చాడు తన శక్తితో. మహానుభావుడు ఆయన. ఇక్కడ అన్నారండి, ఇటు సంస్కృతంలో వేదవ్యాసుల వారు, తెలుగులో నన్నయ్య గారు కూడా, విభజ్య వేదాంశ్చతురఃపుర. ఒకప్పుడు వేదములను నాలుగుగా విభజించాడు. వేదములనే విభజించిన మహాత్ముడు ఈవిడ వేదన వల్ల పుట్టిన పిండాన్ని విభజించడం పెద్ద లెక్క. ఆనాడు వేదాలను విభజించిన ఈయన ఈ పిండాన్ని నోటొక్క చిన్న చిన్న ముక్కల కింద విభజించి నోటొక్క కుండలు తెమ్మన్నాడు, కొత్త కుండలు. ఒక్కొక్క కుండలో పెట్టాడు, ఈ కుండ నిండా నెయ్యి పోశాడు. ఇదిగో ఈ కుండ చుట్టూత ఒక చల్లని గుడ్డ కట్టండి, నీళ్లలో తడిపిన గుడ్డ కట్టండి, కుండ మీద మూత పెట్టండి, కొంతకాలం పాటు రోజు చన్నీళ్లతో తడపండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అనమాట. ఈ పిండం పాడవకూడదు, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడండి. ఈ నేతి కుండలో ఉన్నటువంటి పిండాలు కొద్ది రోజుల్లో పిల్లలు అవుతాయి, వాటికి చల్లదనం కావాలి. నా తపశ్శక్తితో నేను వాటిని రక్షిస్తాను. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటవే ఆ రోజుల్లో. కాకపోతే ఆయన మహానుభావుడు తన తపస్సు కదో టెస్ట్ కింద పెట్టుకున్నాడు ఆయన. ఈ కొండలు జాగ్రత్తగా రక్షించు, ఇంకెప్పుడు తొందరపడి పిల్లలు రాలేదు కదా అని ఈసారి కొండలు పగలగొట్టామనుకో నీ మొహమ్మండ, నేనేం చేయలేను. అందువల్ల జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరించి ఆ కొండల్ని తడపమన్నాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ, మహాత్మా నువ్వు మామగారు అవడం నా అదృష్టం, లేకపోతే నా పిచ్చి పనికి వీళ్ళు ఏమయ్యేవారో అని జాగ్రత్తగా చల్లని గదిలో పెట్టించి నీళ్లతో తడిపించింది. ఆ నేతి కొండల్లో ఉన్న పిండాలను జాగ్రత్తగా రక్షించింది. ఈలోపు అక్కడ పాండురాజు గారు మళ్ళీ, ఒక్క కొడుకు పుడితే సరిపోతుందా, మరొకడు కావాలి, ఈసారి మంచి బలవంతుడు కావాలి, అవసరమైతే కొండల్ని పిండి చేసేవాడై ఉండాలి, బాహుబలంతో ప్రపంచంలో ఉన్న రాక్షసులందరినీ తక్షణం శిక్షించగలిగేవాడై ఉండాలి, అటువంటి వీరుడు కావాలి. అటువంటి వీరుడు పుట్టాలంటే మహాబలశాలి వాయువును ఆరాధించాలి. వాయువు తలుచుకుంటే కొండల్ని అవతల పారేస్తాడు, చెట్లు పీకి పారేస్తాడు, సముద్రాలను ఉల్లోటోత్తుంగ తరంగాలుగా పైకి లేపగలడు. సముద్రం పెద్ద పెద్ద కరటాలతో పైకి లేస్తుందంటే వాయువే కారణం. ఇలా వాయువు ప్రపంచమంతా కదిలించగలడు. ఆ మహాబలి అయిన ప్రభంజనుణ్ణి ఆరాధించమనగానే కుంతీదేవి వాయువుని ప్రార్థించింది. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు, ఎటువంటి కొడుకు కావాలన్నాడు ఆయన. పుత్రం దేహి సురోత్తమ బలవంతం మహాకాయం సర్వదర్ప ప్రభంజనం. నాకు ఒక గొప్ప పుత్రుడు కావాలి, వాడు బలవంతుడై ఉండాలి, మంచి దృఢమైన వజ్రం వంటి శరీరం కలిగిన వాడై ఉండాలి. మళ్ళీ వజ్రం వంటి శరీరం కలిగిన వాడు కదా అని ఎవరన్నా ముట్టుకుంటే శరీరం కఠినంగా ఇనుములో ఉండకూడదు, మాలాంటి వాళ్ళకి ముట్టుకుంటే కోమలంగానూ ఉండాలట. వజ్ర కఠినత్వం పుష్ప కోమలత్వం రెండూ ఉన్న కొడుకై ఉండాలి. ఏ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులతో కలబడి కుస్తీ పట్లు పడుతున్నప్పుడు వాడికేమో ఇనుములేగా వజ్రంలా ఉండాలి, స్త్రీలు పుట్టుకున్నప్పుడు తల్లి పట్టుకున్నప్పుడు కోమలంగా ఉండాలి శరీరం, సర్వతర్పాన్ని ఎగరగొట్టే ప్రభంజనుడై ఉండాలి, అహంకారాన్ని అణిచేవాడై ఉండాలి, అంత తేలికగా మృతి లేనివాడై ఉండాలి. అటువంటి కొడుకు నిమ్మనగానే తథాస్తు, విషాల వల్ల, సముద్రాల వల్ల, జలాల వల్ల, అగ్ని వల్ల కూడా ప్రమాదం లేని మహాపుత్రుడు నీకు పుడుతున్నాడు నా అంశతోటి అని వెంటనే ఆవిడికి గర్భాన్ని ప్రసాదించాడు. క్షణాలలో మహానుభావుడు భీముడు పుట్టుకొచ్చాడు. వాయుపుత్రుడు ఆయన, ప్రభంజనసుతుడు, మహాబలశాలి. ఆయన పుట్టగానే మళ్ళీ పుష్పవర్షం కురిసింది, లోకానికి శుభస్థితి కలిగింది. సరిగ్గా భీముడు పుట్టాడు, మూడు ఘడియల తేడాలో సరిగ్గా అక్కడ కుండల్లో, నోటొక్క కుండల్లో మొదటి కుండలోంచి దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు. అంటే ఇద్దరికి మూడు ఘడియలు తేడా. భీముడు పెద్దవాడు, మూడు ఘడియలు దుర్యోధనుడు కంటే కూడా. కాకపోతే భీముడు పుట్టినప్పుడేమో ఇలాగే మల్లెపూల వాసన చల్లగాలి వీచింది. ఈయన పుట్టిన మూడు గడియల తర్వాత మొదటి కొండలోంచి గుడుక్కుమంటూ కొండ పగలగొట్టుకుని కొండలో పుట్టాక కొండ పగలగొట్టేసేట వాడు. పుట్టడంతో కొండ పగలగొట్టాడు వాడు, మహానుభావుడు. ఒక కాలుతో తనగానే ఆ కొండ పెళ్ళను పగిలిపోయిందిట. అందులోంచి దృఢమైన శరీరంతో మంచి సౌందర్యంతో దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు. అనిలజు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనాథ ధృతరాష్ట్రునకును గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమునన్. సరిగ్గా భీముడు పుట్టిన ఆ రోజునే మూడు ఘడియల తేడాలో పెద్ద కొండలో నుంచి మొదటి కొండలో నుంచి ధృతరాష్ట్రుడికి గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు. అందులో ఆ పుట్టినవాడున్నాడే మాంసముక్కలోంచి, ఆ మాంసముక్కలో కలిపురుషుడు చేరాడు. కలిపురుషుడి అంశతో పుట్టాడు వాడు. శకునేమో ద్వాపర పురుషుడి అంశ. ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు పూర్తిగా కలిపురుషుడి అంశతో పుట్టాడు. అందుకే కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు. ధర్మనాశనానికి ఎక్కడెక్కడున్నటువంటి పాపాత్ములైన రాక్షసుల్ని ఉద్ధరించడానికి, మొత్తం ధర్మపరులైన వాళ్ళకి బాధ కలిగించడానికి దుర్యోధనుడు ఈ కొండలోంచి పుట్టాడు. ఇక చూడండి వాడు పుట్టాట ప్రపంచమంతా ఘూర్నిల్లిందన్నారు. ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును, ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును క్రవ్యాదారవంబుల్ శివానాదంబుల్ మదఘోక ఘూంకృతులు నానారాసభద్వానముల్ భూదిక్కంపముగా చలంగే విగతాంభో భృన్నభో వీధియందాదిత్యద్యుతి మాయగా కురిసే ఉగ్రాశృంమహావర్షముల్. ఈ దుర్యోధనుడు పుట్టగానే ముందుగా క్రూర మృగాలు మోరలెత్తి, అంటే తోడేళ్లు సింహాలు మొదలైనవన్నీ బొయ్యని అరవడం మొదలెట్టాయి. ఎక్కడెక్కడి నుంచి హస్తినాపురం చుట్టూ చేరిపోయాయట. అవన్నీ కన్నీళ్లు కరుస్తూ అరిచాయి. శివ అనాదంబుల్, శివ అంటే నక్క, నక్కలన్నీ వచ్చి కోతలు కూశాయట. నక్కలు కుక్కలు కూశాయంటే పుట్టినవాడు పరమ దౌర్భాగ్యుడు, వంశనాశకుడు, వాడు కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు అని అర్థం. ఎప్పుడు లేని నక్కలు అరిచాయి. మదించినటువంటి ఘోక ఘోంకృతులు గుడ్లగోబలు మొత్తం అంతఃపురం చుట్టూ చేరి అవన్నీ ఓయ్ అని అరవడం మొదలెట్టాయి. పట్టపగలే అరవడం మొదలెట్టాయట. నానా రాసభద్వానములు, రాసభాలు అంటే గాడిదలు. ఇంకా గాడిదలు, అసలు ఇప్పుడు పాపం కలియుగంలో గాడిదలు కూడా పోయాయి. మనుషులే పెద్ద గొప్ప గాడిదలు అయిపోతారట కలియుగంలో. నేను అనలేదు సుమ్మా, వ్యాసుడు అన్నాడు, బండి నా మీద పడకండి. మీరు ఏమండి మమ్మల్ని గాడిదలు అన్నారంటే నేను మిమ్మల్ని ఎక్కడన్నాను? కలియుగంలో మనుషుల్లో గాడిద లక్షణాలు వస్తాయి, గాడిదలు ఎక్కువ చచ్చిపోతాయి, వాటిని తిరేసేస్తారని చెప్పాడు వ్యాసుడు భవిష్య పురాణంలో. ఒకవేళ ఎవరినైనా అంటే అది నేను, అందుకు నేను కూడా అందులో ఉన్నాను కనుక నేను మీతో సమానమే అని చేత ఏదన్నా అన్నానంటే మిమ్మల్ని అన్నానంటే నన్ను నేను అనుకున్నట్టే. ఏమైనప్పటికీ ఆ రోజుల్లో గాడిదలని ఉండేవి పాపం. ఆ గాడిదలన్నీ గుమ్మాల దగ్గరకు వచ్చి అరిచేయి. భూదిక్కంపముగా చలంకే, భూమి కంపించింది, దిక్కులు వణికిపోయాయి. ఆకాశంలో ఒక్క మేఘం లేదుటండి. విగత అంభోభృత్తు అంటే మాట వరసకు కూడా ఆకాశంలో మబ్బు లేదు. కానీ మబ్బు లేకపోయినా సూర్యుడు మాయమైపోయాట. మిట్ట మధ్యాహ్నం పూట ఎవడన్నా సూర్యుడు మాయమవడం చూస్తామా? ఆకాశంలో మేఘములు వస్తే సూర్యుడు కనపడ్డు, ఒక్క మబ్బు తునకలేదు, సూర్యుడు మాసిపోయాడు. చిత్రం ఏంటో తెలిసిన, సూర్యుడు లేడు, మబ్బులు లేవు, పైనుంచి ఉగ్ర అశ్రుంగ్ మహావర్షముల్ కురిసే భయంకరమైన రక్తం, చీము, కొవ్వు, మాంసం, ఎముకలు, పుర్రెలు ఒక గంట గంటన్నర వర్షం కింద కురిసింది హస్తినాపురంలో. ఇదేం వర్షం అండి, ఎప్పుడూ కనీవిని ఎరగమనుకున్నారు అంతా. వెంటనే జగానికి అర్థమైపోయింది, ఎవడో మహానుభావుడు పుట్టాడు, ఆ పుణ్యాత్ముడు పుడితే ఇలా ఆకాశంలో మేఘం లేకుండా పైనుంచి నెత్తురు, చీము, ఎముకలు, కేశములు, పైగా అవి కూడా దరిద్రపు వాసన వస్తున్నటువంటి తల వెంట్రుకలు చెత్తా చెదారంతో కురుస్తోంది అనుకున్నారట. క్రమంగా ఒక్కొక్క ఘడియ తేడాలో, అంటే దుర్యోధనుడు పుట్టాడు, మళ్ళీ ఒక ఘడియ తర్వాత రెండో కొండ పళ్ళు మంది, ఆ రెండో కొండలోంచి దుశ్శాసనుడు, దుష్ప్రహర్షణుడు మూడోవాడు, దుర్ధరుషుడు, వివింశతి, కర్ణుడు, వికర్ణుడు, మహావీరుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, ఇలా మొత్తం మీద 100 మంది కొడుకులు ఒక్కొక్క కొండ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గడియ తేడలో పుట్టుకొచ్చేశారు. ఆఖరణ 101వ కొండలోంచి దుశ్శల అని పేరు కలిగిన ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఈ విధంగా ఏకశత, ఒక మరియు శత, ఒక కూతురు, 100 మంది కొడుకులు ఈ కొండల్లోంచి పుట్టుకొచ్చారు. అంతా ధార్తరాష్ట్రులు. గాంధారి ఒక్క పిల్లాడు పుడతాడనుకుని ఆశించింది, కడుపును పగలగొట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు 101 మంది అయ్యారు. అప్పుడు ఋషులు వచ్చేసి గడియ తేడాలో వీళ్ళంతా పుడుతున్నారు, దుర్యోధనుడు పుట్టగానే ప్రపంచమంతా వణికిపోయింది, హస్తినాపురానికి అత్యంత ప్రమాదం వచ్చింది, అందుకని వాళ్ళు కంగారు పడి మహానుభావులైన జ్యోతిష్ శాస్త్రవేత్తలైన పండితులైన వాళ్ళంతా అన్నారు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ పెద్ద కొడుకు ఒట్టి దౌర్భాగ్య జాతకుడు, వాడి వల్ల ప్రపంచ నాశనం అవుతుంది, మొత్తం వాడు ప్రపంచ యుద్ధానికి మూలకారకుడు అవుతాడు, మొత్తం కురువంశ నాశనం అవుతుంది, నీ కొడుకులందరూ వాడి వల్ల చచ్చిపోతారు, ఆఖరికి నీ వియ్యంకులు కూడా పోతారు, మా మాట విను, ఒక్కడిని వదిలేసావనుకో నీ వంశం బాగుపడుతుంది, ఈ దుర్యోధనుణ్ణి అడవిలో వదిలి, ఒక్కడు వదిలి అడవి పాలైతే మిగతా వాళ్ళంతా బుద్ధిమంతులు అవుతారు, మేము జాతకరీత్యా పరిగణనలోకి తీసుకుని చెబుతున్నాం. ఏమిటది అంటే, మేము దుర్యోధనుడి జాతకాన్ని పరిగణనలోకి తీసుకు చెబుతున్నాం, వాడు అడవి పాలయ్యాడా, వాడిని నువ్వు వదిలేవా, నీ వంశం అంతా నిలుస్తుంది, నువ్వు ఒకవేళ వాడు కావాలనుకున్నావా, నీ వంశం నీ కళ్ళ ముందు చచ్చిపోతుంది, అంతా నాశనం అవుతుంది, నీకు అపకీర్తి వస్తుంది, మా మాట విను అనగా, ఆయన మీరు చెప్పింది నిజమే అనుకోండి, మా పెద్దాడు పుట్టినప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని దుశ్శకునాలే, కానీ ఎంత చెడ్డ పెద్దాడు కదండి, పెద్దాన్ని ఎలా వదులుకుంటానండి, పైగా వాడిని ముట్టుకుంటే ఎంత బాగున్నాడో అన్నట్ట. ఒరే నాయన, ఇంకా 100 మంది ఉన్నారు కదా కూతురుతో కలిపి, వీడిని ఒక్కడిని వదిలేస్తే 100 మంది ఉంటారు, ఈ 101 మందిలో ఒకడు పోతే మిగతా వాళ్ళు బాగుంటారు రా బాబు అంటే, వాడు పక్షపాతంతో వాళ్ళని తిరస్కరించి నాకు పెద్ద కొడుకే కావాలన్నాడు. అది చెప్పాక, ఇవన్నీ ఎలా జరగాలో అలా జరగాలి, అందువల్ల ఎవరి మాట వినలేదు అతడు. ఇంకక్కడ భీముడు పుట్టాడు, 10వ రోజు వచ్చింది. స్నాత్వా సుతమాదాయ, స్నాత్వాతు సుతమాదాయ దశమేహని యాదవి, యాదవ వంశస్థురాలైన కుంతీదేవి 10వ రోజున స్నానం చేసి కుర్రాన్ని చంకన పెట్టుకుంది. ఎప్పుడూ కూడా పిల్లాడు పుట్టిన 10వ రోజు తల్లి పిల్లవాడితో సహితంగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తీరాలి, ఇది మంత్రశాస్త్ర నియమం, ఆ రోజులు అలా పాటించేవారు, గుర్తుపెట్టుకోండి, దశమేహని అన్నాడు. 10వ రోజు ఉదయం, అది కూడా చీకటి పడకూడదు, 10వ రోజు ఉదయం సూర్యోదయ సమయానికల్లా తల్లి బిడ్డ స్నానం చేసి తీరాలి. మరి ఇంక్యుబేటర్లో ఉంటే మనం ఏం చేయలేమనుకోండి, అలా కాకుండా ఉంటే పిల్లవాడికి ఆరోగ్యంగా ఉంటే, పిల్లకి ఆరోగ్యంగా ఉంటే ఆ పిల్లయినా పిల్లవాడైనా వాళ్ళకి స్నానం చేయించి తల్లి బిడ్డను వెంట పెట్టుకుని ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి, అలా వెడితే ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి అకాల మరణం రాదు, తల్లికి అకాల మరణం రాదు, తల్లికి బిడ్డకి అకాలంలో మరణం రాకుండా ఉండాలన్నా, యాక్సిడెంట్లో చావకుండా ఉండాలన్నా, పిల్లవాడు లేక పిల్ల పుట్టిన 10వ రోజు స్నానానంతరం ఈ తల్లి బిడ్డ తప్పక ఆలయానికి వెళ్ళాలి. తండ్రి వెడితే మంచిది, తండ్రి వెళ్ళకపోయినా దానికి పెద్ద దోషం లేదట, తల్లి మాత్రం వెళ్ళాలి, తల్లిదే బాధ్యత. అందుకే ఏం చేసింది కుంతి, 10వ రోజు స్నానం చేసింది, పిల్లాడికి కూడా స్నానం చేయించింది. ఆ అడవిలో అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉంది, ఆ అమ్మవారి ఆలయం పక్కనే శివుడు ఉన్నాడు, శివలింగం పార్వతి ఇద్దరు ఉన్నారు, అక్కడికి వెళ్ళింది ఈవిడ. దైవతాన్యర్చయిష్యంతి నిర్జగామాశ్రమాత్పృథ, అక్కడున్న దేవతలందరినీ, విఘ్నేశ్వరుణ్ణి, శివుణ్ణి, పార్వతిని, కుమారస్వామిని, ఇంకా అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నారు వాళ్ళని, వీళ్ళందరినీ అర్చించడానికి ఈ చంటి పిల్లాన్ని వెంట పెట్టుకెళ్ళింది. ఎక్కడో దూరంగా తపస్సు చేసుకుంటూ పిల్లలు పుడుతున్నా వాళ్ళని చూస్తున్నాడు తప్ప ఎక్కువగా భార్యల దగ్గరికి రాకుండా పాండురాజు గారు కొంచెం దూరంగా కూర్చుని ఒక ఎత్తైన గుట్ట మీద పక్కన ధనుస్సు బాణాలు పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అందువల్ల ఈవిడ కేవలం తానొక్కతే ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని ఆలయాలలో ఉన్న దేవతలను పూజించడానికి బయలుదేరింది. నిశ్చక్రామ మహాన్ వ్యాఘ్రహ జఘాంసన్ గిరిగహ్వరాత్, ఓ పక్కనేమో పాండురాజు గారు ఎత్తైన గుట్ట మీద ఉన్నాడు, మరో గుట్ట మీదేమో ఆలయాలున్నాయి, తానున్నటువంటి ఆశ్రమం నుంచి ఆలయానికి ఆవిడ వెడుతోంది. ఆ సమయంలో అడవిలో ఉన్న ఒకనొక కొండ గుహలో నుంచి ఓ పెద్ద పులి, ఏకంగా 21 అడుగులు పొడుగుందిట, అంత పెద్ద పులి అనమాట, పెద్ద పులుల్లో కూడా ఆ రోజుల్లో భీకరమైన పులులు ఉండేవి, బాగా మాంసాన్ని పసికెట్టి తినేసేటటువంటి క్రూరమైన పెద్ద పులి కొండ గుహలోంచి పెద్ద పెట్టున గాండ్రిస్తూ గాండ్రు గాండ్రు అంటూ కొండ గుహలోంచి దూకేసింది.
వెంటనే తపస్సు చేస్తున్న పాండు మహారాజు చూశాడు. ఓహరి బాబో, పదో రోజు పిల్లాన్ని ఎత్తుకుని ఈవిడు పెడుతుంటే ఇంత భయంకరమైన పులి దూకేస్తోంది అని వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు. వీరుడు పాండు మహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రం బుంధారుణి తెళ్ళగనడు మన భూరి బుధుడు కాచి తనదు పుత్రున్ పత్నిన్. మహావీరుడు పాండురాజు అంత దూరం నుంచే ఎత్తైన తన ధనుస్సు ఎక్కుపెట్టి మూడు తీవ్రమైన బాణాలు ఒక్కసారి దానికి ఎక్కుపెట్టి ఈ మూడు బాణాలతో పులిని పటక్కన కొట్టాడు. ఆ మూడు బాణాలు ఒక్కసారి డొక్కలో దిగబడగానే పులి పెద్ద ఎత్తున పైకి లేచి కిందపడి కొట్టుకు చచ్చిపోయింది. కానీ ఈలోపు ఏమైపోయింది, ఆ పులి గాండ్రుమని మీదకు దూకుతూ ఉండేసరికి కుంతీదేవి వణిగిపోయిందిట. అంత పులిని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. పైగా సహజంగా ఆడవాళ్ళకి కొంచెం కోమలత్వం ఎక్కువ ఉంటుంది, ఆపై ఆవిడ బాల్యంతరాలు, ఆపై ఏమో చేతులు పిల్లాడు కూడా ఉన్నాడు. అందుకని ఆ పులిని చూడటంతో ఒక్కసారి నిశ్చేష్టురాలైపోయింది. ఉరు శార్దూల భయంబున పరవశయ్యుండ బాలకుడు శిలోత్కరము పైబడియే తన నిష్ఠుర తనుహతి చేసి రాలు చూర్ణం బులుగాన్. అంత పెద్ద పులి తన మీదకు దూకుతూ ఉన్న కారణం చేత భయంతో కంపించిపోయి స్పృహ కోల్పోయింది. ఆవిడ స్పృహ కోల్పోతూ కింద పడిపోతుంటే చేతిలో ఉన్న పిల్లాడు కింద పెద్ద లోయలో పడిపోయాడు. ఏకంగా అది అగాధమైన లోయట పక్కన ఆ లోయలో పడిపోగానే ఈ పాండు మహారాజు కంగారు పడి, అయ్యో కుంతి, ఇంత మరీ బేలవైపోతావా, చంటి పిల్లాండి, 10 రోజులు పిల్లాండి లోయలో పారేసావు, అయ్యో బాబా ఈ రెండో గుడికి ఏమైపోయాడు అని బెంగ పెట్టేసుకుని కుంతీదేవి మొహం మీద నీళ్లు తల్లి ఆవిడ వెంట పెట్టుకుని అతి కష్టం మీద కొండలోయలోకి వెళ్ళి చూశాట. ఆ కొండలోయలో అన్ని ఇంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు. ఆ బండరాళ్ల మీద పడి కుర్రాడు ఏమయ్యాడని చూస్తే ఆ బండరాళ్ళన్ని కారప్పుడైపోయాయి. తన నిష్ఠురతను హతి చేసి రాళ్ళు చూర్ణంబులుగా అన్నారు. ఈయన పడ్డంతో వీడేమవలా, ఆ రాళ్లన్నీ మనం గ్రైండర్లో మిక్సీలో వేసినప్పుడు కూడా కారప్పుడు అంత మెత్తగా ఉండదన్నమాట, అంత మెత్తగా మరీ గుండైపోయింది. శనగపొడి, వేపుడు శనగపొడి ఎలా ఉంటుందో చూసారా, అలా అయిపోయాయిట. అసలు మతిపోయింది పాండురాజు గారికి, ఆశ్చర్యపోయాడు. ఓ నా కుమారుడా, 10వ రోజు పెట్టమేమిటి, బండరాళ్ల మీద పడ్డం ఏమిటి, నువ్వేమయ్యావు అనుకుంటుంటే బండరాళ్ళన్నీ పిండైపోయాయి. ఈ లెక్కన భూలోకంలో ఎవరైనా వంట చేయాలనుకున్నప్పుడు చట్నీ చేయాలంటే వేరే రుబ్బురోళ్ళు పొత్రాలు అక్కర్లా, కొబ్బరికాయల మీద నువ్వు కాలు పెట్టి దొక్కేమంటే చాలు, అదే చట్నీ అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు ఆనందం కలిగింది. ఓహో, వాయుదేవుడు అనుగ్రహంతో వజ్ర శరీరుడు పుట్టాడు, వీడితో ఎవడన్నా మల్ల యుద్ధం చేస్తే వాడు పచ్చడవుతాడు, వీడికి ఏం అవ్వదు. మీరు ఆలోచించండి, 10వ రోజు పెట్టేమిటి, అంతంత రాళ్ల మీద పట్టమేమిటి, అది చూర్ణం అన్నాడు ఆయన, అంతే పిండి పిండి అయిపోయాయిట. ఈ విధంగా 10వ రోజునాడే తన కుమారుడి బలం గ్రహించి కుంతి పాండురాజు బ్రహ్మానందం పొందారు. ఈ తడిక కురువంశమునకు రక్షకుడు అవుతాడు, ఈ వంశాన్ని నిలబెడతాడు. ఇక దేవతలకి చక్కగా పూజ చేసి ఆనందంతో తిరిగి వచ్చారు. ఈలోపు కొంతమంది దూతలు వచ్చి, మీకు ఇంకా 2 పిల్లలైనా, మేము ఇప్పుడే హస్తినాపురం నుంచి వస్తున్నాం, గాంధారీదేవికి 100 మంది కొడుకులు 1 కూతురు కూడా పుట్టారని జరిగింది చెప్పారు. దాంతో మళ్ళీ పాండురాజు గారికి బెంగట్టుకుంది. అన్నయ్య గారికి పిల్లలు పుట్టడం ఆనందమే, కానీ బొత్తిగా వాళ్ళు శతం సుతశతకం కూతుర్ని పక్కన పెడదాం, అంతమందికి సాటి వచ్చే పిల్లలు నాకు ఏమో కేవలం 2 ఉన్నారే, అబ్బే ఇంకా పిల్లలు కావాలనిపించింది. వెంటనే భార్యను పిలిచాడు. సంపద ఎంత వచ్చినా తృప్తి ఉండదు మానవుడికి, డబ్బెంత వచ్చినా ఇంకా రావాలనే ఉంటుంది, అలాగే పిల్లలు కూడా కావాలనే కోరిక పూర్వంలో ఉండేదిట. ఆయననమాట, సంతానం వల్ల సంపద వల్ల సంతృప్తి చెందితే వాడు జ్ఞాని అవ్వడు, కాకపోతే వచ్చిన సంపదని సద్వినియోగం చెయ్యాలి, సంతానాన్ని కూడా లోకానికి ఉపయోగపడేలా చెయ్యాలి, ఇంకా నాకు మంచి సంతానం కావాలి. ఇప్పుడు ఈ పుట్టిన పిల్లవాడు దేహబలం కలిగిన వాడు, ఈసారి బుద్ధిబలము ధనుర్విద్యా కౌశలం ఇవన్నీ కలిగిన మరో కొడుకు కావాలి. ఆయనకు లోపలే తెలుసు భవిష్యత్తు, అందుకే అనుకున్నాడు అవసరమైతే 100 మందిని ఒక్క బాణంతో నిలవరించేవాడు కావాలి. ఈ ప్రపంచంలో అందరికీ మూలాధిదేవత ఇంద్రుడు, ఈ వాయుదేవుడు కాని అగ్నిదేవుడు కాని యముడు కాని నిరృతి కాని వరుణుడు కాని కుబేరుడు కాని ఈశానుడు కాని వీళ్ళందరూ ఇంద్రుడు అర్చిస్తారు. అష్టదిక్పాలకులలో శ్రేష్ఠుడు, ముల్లోకాలకి అధిపతి అమరేంద్రుడు, అతడి బలం చాలా గొప్పది. అందుకే మీరు చూడండి, రాముడంతటి వాణ్ణి బలశాలి అని పోల్చడానికి పురందర సమోబలే అంటాడు హనుమంతుడు సుందరకాండలో, ఇంద్రుడంత బలవంతుడు. ఏదో కొన్ని సందర్భాల్లో ఆయన కొంతమంది చేతిలో వరాల వల్ల ఓడిపోతే ఓడిపోవచ్చు కాక, కానీ ఇంద్రుడు మహాబలశాలి, దిక్పాలకులకు కూడా అధినాయకుడు. అటువంటి అమరేంద్రుణ్ణి అతినిష్టతో అర్చించు. ఆయన వల్ల ధనుర్వేదంలో అరితేరినవాడు ధర్మం తప్పనివాడు అయిన కొడుకు మనకు కావాలి అనగానే వెంటనే ఈవిడ అమరేంద్రుణ్ణి అర్చించింది. వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అసలు మీ కురువంశానికి ఇతడే దిక్కవుతాడు. నిజంగానే ఇంద్రుడు చెప్పిన మాట నిజం. ఎందువల్ల? కురువంశం అంతా నాశనం అయిపోతే అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే మిగిలాడు. పరీక్షిత్ ద్వారా జనమేజయుడు, జనమేజయుడు ద్వారా వంశాభివృద్ధి అయింది. అందుకే ఇంద్రుడు కుంతీదేవికి ప్రత్యక్షమై మీ కురువంశమును నిలబెట్టే కొడుకునిస్తున్నాను, మహాత్ముడు అవుతాడు ఇతడు, ఇతడు కారణజన్ముడు, విష్ణువులో సగభాగం అని ఆమెకి గర్భాన్ని ప్రసాదించాడు. తక్షణం కుమారుడు పుట్టాడు. కాకపోతే ఈయన ధర్మరాజులాగా తెల్లగా కాకుండా కృష్ణుడి వలె పూర్తిగా నీలంగా పుట్టాడు. ధర్మరాజు గారు తెల్ల బట్టలు తెల్ల రంగుతో పుట్టాడు. భీముడు పసుపు బట్టలతో బంగారు రంగులో పుట్టాడు. మూడోవాడు మాత్రం ఇటు పసుపు కాదు తెలుపు కాదు, పూర్తిగా నీలమేఘఛాయ శరీరుడు. కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో ఆ రంగులో పుట్టాడు. కాకపోతే బట్టలు మాత్రం తెల్లని వస్త్రాలతో కుండలాలతో పుట్టాడు. జాతమాత్రే కుమారేతు వాగువాచ అశరీరిణి. ఆయన పుట్టి పుట్టగానే ఆకాశవాణి ఏమన్నదో తెలుసా? ఓ కుంతి, పాండురాజా, ఈ శతశృంగంలో ఉన్న ఋషులారా, తక్కిన దేవతలారా, ఇతడు అసాధారణ వ్యక్తి, శ్రీమన్నారాయణునిలో సగభాగం, ఇతడు నరుడు అని పిలువబడే మహాత్ముడు ఒక ఋషి, బదరికావనంలో పూర్వం తపస్సు చేసినవాడు, ధర్మ సంరక్షణకి కృష్ణుడికి సాయం చేయడానికి పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంత పూర్వమే శ్రావణ మాసంలో పుట్టాడు. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పూర్ణిమ నాడు పుట్టాడే. అంటే కృష్ణుడికి ఈయనకి 7 నెలలు తేడా. 7 నెలల ముందు కృష్ణుడు పుట్టాడు, నారాయణుడు పుట్టాడు. ఆ నారాయణుడికి సాయం చేయడానికి ఇతడు పుట్టాడు, ఈ నరుడు. ఆయనకి రోహిణీ నక్షత్రం, ఈయన ఉత్తర ఫల్గుని నక్షత్రం. సరిగ్గా ఉత్తర ఫల్గుని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంది గనక ఫాల్గుణ మాసం అన్నారు. దానిని పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే మాసమునకు ఆ పేరు వస్తుంది. ఫల్గుని పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్ణిమ నాడు ఉంటే ఫాల్గుణ మాసం. మార్గశీర్షం అంటే పూర్ణిమ నాడు మృగశీర్ష నక్షత్రం ఉంటే మార్గశీర్షం, పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం, చిత్ర అనే నక్షత్రం ఉంటే చైత్రం. ఈ విధంగా అతడు ఫాల్గుణ మాసంలోనే అందరూ పుట్టారు. మొత్తం పాండవులందరూ ఫాల్గుణంలోనే పుట్టారు, నక్షత్రాలు తేడా తప్ప. అందరూ ఒక్క సంవత్సరం తేడా అండి. ముందేమో ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, ఆ తర్వాత నకుల సహదేవులు, అందరూ ఫాల్గుణంలోనే పుట్టారు. నక్షత్రాలు తిథులు తేడా అంతే. అర్జునుడు పూర్ణిమ నాడు ఉత్తర ఫల్గుని విశిష్టకాల సంజననత చేసి అతనికి ఫల్గుణుడని పేరు వస్తుంది. ఉత్తర ఫల్గునిలో పుట్టడం వల్ల ఫల్గుణుడయ్యాడు. కార్తవీర్య సమహ్కుంతి శివతుల్య పరాక్రమః ఏష శక్రయవాజయ్యో యదాస్తే ప్రథయిష్యతి. ఇతడు కార్తవీర్యార్జునుడి కంటే పరాక్రమవంతుడు, అందువల్ల అర్జునుడు అని పిలువబడతాడు. పూర్వం కార్తవీర్యార్జునుడని దత్తాత్రేయ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనలాగే ధనుర్విద్యలో ఆరితేరి పరాక్రమోపేతుడవుతాడు, అందువల్ల అర్జునుడు. ఇతడు శివుడితో సమానమైన పరాక్రమం కలిగి ఉంటాడు, శివుడితో యుద్ధం చేసి మెప్పిస్తాడు. శక్రయవ అజయ్య అంటే ఇంద్రుడి వల్లే అజయ్యుడు. భవిష్యత్తులో ఇంద్రుడిని యుద్ధం చేసి ఓడించిన వాడిన ఇంద్రుడి వలె పరాక్రమం కలిగిన వాడు. ఈతడి వల్ల నీ వంశానికి అత్యంత కీర్తి వస్తుంది. ఈతడికి సాటి వచ్చే ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నవాళ్లు భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు అని ఆకాశవాణి పలికింది. ఆ క్షణమే ఆకాశవాణి అలా పలికిందో లేదో ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది. బ్రహ్మ, శివుడు, దేవతలు, దేవఋషులు, నారదుడు అందరూ వచ్చి పడ్డారట అక్కడికి నరుణ్ణి చూడ్డానికి. నరుడు మాట్లా, మరి విష్ణువులో సగభాగం, రేపు ధర్మ సంస్థాపన చెయ్యాలి, నరనారాయణ జననం భూమికి ఎంతో శుభదాయకం, అందుకని వాళ్లందరూ వచ్చి వేదాశీర్వచనాలు ఇస్తూ ఉంటే పూర్తిగా ఆశీర్వచనము చెయ్యడానికి వాళ్లు పలుకుతున్న పవిత్ర మంత్ర శబ్దాలతో మారుమోగిపోయింది ఆ శతశృంగ పర్వతం. ఒకరు తర్వాత ఒకరు అందరూ కూడా వేదమంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రములు ఉచ్చై కంఠంతో, పెద్ద పెద్ద కంఠంతో చదివారు. ఆ కంఠంతో పర్వతం మారుమోగిపోయింది. ఈ విధంగా వరుసగా 3 కొడుకులు పుట్టుకొచ్చారు. అర్జునుడిగా, నరుడిగా, ఫల్గునుడిగా,
పృథ యొక్క కొడుకు గనక పార్థుడిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఇంకా తర్వాత అనేకమైన నామాలు వచ్చాయి అనుకోండి, మొత్తం మీద 11 నామాలు ఉన్నాయి అర్జునుడికి, 10 మరియు 1. అవన్నీ మనం విరాట పర్వంలో మళ్ళీ చెప్పుకుంటాం. ఇప్పుడు అందరికీ పిల్లలు పుట్టారు కానీ నాకు పిల్లలు లేరని బెంగ పెట్టుకుని మాద్రి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి అక్కగారు అదృష్టవంతురాలు, అందుకే దుర్వాసుడి వల్ల ఆవిడికి మంత్రం లభించింది, ఆవిడ గర్భం నుంచి మహావీరులు లోకోత్తరులు 3 కొడుకులు పుట్టారు, అక్కడ గాంధారికి సుతశతకం పుట్టింది, ఇక్కడ నాకే అతీగతి లేకుండా పోయింది, నేను ఏ రుణం తీర్చుకోకుండా పోతానేమో, భర్తకు ఉపయోగపడకుండా పోతానేమో అని ఏడిస్తే ఆయన జాలిపడి బాధపడకు అని కుంతిని పిలిచి, ఆ మంత్రం ఏదో ఈవిడికి కూడా ఉపదేశం చేయకూడదా, ఈవిడు కూడా దేవతల ద్వారా సంతానం పొందుతుంది అన్నాడు. సంతోషంగా కుంతి మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రంతో ఆవిడ భర్త యొక్క అనుజ్ఞతో అశ్విని దేవతలను ఉపాసించింది. దానివల్ల నకులుడు, సహదేవుడు, కవలలు ఒకేసారి పుట్టుకొచ్చారు అదే ఫాల్గుణ మాసంలో సంవత్సరం తిరగ్గానే. ఈ విధంగా మాద్రికి నకుల సహదేవులు పరమసుందరులు పుట్టారట. అందులో నకులుడు మరీ అందగాడు, మొత్తం పాండవులలో ఇక అందంలో నకులుని మించిన వాళ్ళు లేరు, తెలివితేటల్లో సహదేవుణ్ణి మించిన వాళ్ళు లేరు, ఇద్దరూ కూడా ఖడ్గయుద్ధంలో అరితేరిన వాళ్లే. అటువంటి మహానుభావులు పుట్టుకొచ్చారు. వెరసి 5 ఐకమత్యంతో ఉండేవారట. ఒక్కే శక్తి 5 భాగాలయ్యిందా అన్నట్టుగా ఉండేవారు వాళ్ళు. వీళ్ళు పుట్టారు, కొంచెం వయస్సు వచ్చింది, ఇంచుమించుగా 4-5 ఏళ్ళు. ఈలోపు ఒకనాడు వసంతకాలం వచ్చింది. వసంత ఋతువు అంటే చాలా ఆహ్లాదకరమైన కాలం. ఇప్పుడంటే కలియుగంలో ఏ ఋతు ధర్మం లేకుండా అయిపోయిందిలేండి. ఇప్పుడు 2 కాలాలు, సమ్మర్, సూపర్ సమ్మర్, ఈ 2 మిగిలాయి. అసలు ఎక్కడ చలికాలం ఎక్కడ ఉందండి? డిసెంబర్లో కూడా మనకి చెమటలు పట్టేస్తుంటే వాయిదారిది. ఎక్కడ అడవులు ఉండవు, కొండలు ఉండవు, కదలకుండా కూర్చుంటే నన్ను కూడా ఎత్తుపోయి నా మీద బిల్డింగ్ కట్టేసి లేకపోతే నన్ను కూడా పునాదులు వేసేస్తారు. ఏం చేస్తాం? అటువంటి ఈ దురదృష్టోపయోగం ఇది. ప్రకృతి ఎప్పుడైతే వికృతి అయిపోయిందో ఇసుకని ఎత్తుకుపోవడం ఏంటంటే ఎవడన్నా వింటనవుతాడు. గోదావరి, కృష్ణ, అన్ని లంకలు పాడైపోతున్నాయి, కాలువలు ఆక్రమించేస్తారు. ఇదేం నీచమైన మానవులో తెలియదు. అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఆ మధ్యన 10 ఏళ్లలో దరిద్రం అయిపోయింది అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే తెలియకుండానే ప్రపంచనాశనం అయిపోతుంది. మనుషులు ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ స్పృహ వస్తోంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఈ అరణ్యాలు, కొండలు ఇవి ధ్వంసం అయ్యాయంటే, నదులను మనం పాడు చేశామంటే చివరికి మనం ఎందుకు పనికిరాకుండా సూర్యుడి యొక్క తాపం వల్ల లేక నదుల యొక్క ఉధృతి వల్ల భూకంపాల వల్ల నశించిపోతాం. ఇది మనం కళ్ళారా చూస్తున్నాం, వ్యాసుడు చెప్పనే చెప్పాడు పురాణాలలో. అందువల్ల ఆ రోజుల్లో ఋతువులన్నీ సక్రమంగా ఉండేవి. వర్షాకాలం అంటే వర్షాకాలమే హాయిగా ఉండేది. వసంత ఋతువులో చల్లని గాలి, చక్కని సువాసనలు, చెట్లకి చిగుళ్ళు రావడం, మల్లె పువ్వులు పుయ్యడం ఇవన్నీ ఉండేవి. మంచి మామిడి పళ్ళు వచ్చేవి, వాటి మీద కార్బన్స్ అవి జల్లి కంపు చేసి వాటిని తింటే నోరంతా వికారం పెట్టేలా చేసేవారు కాదు. ఇప్పుడు మామిడి పండు తినాలంటే భయం వస్తుంది కదా, మనకి నోట్లో పెట్టుకుంటే దురద. మామిడి పండు తింటే 2 రోజులు పురాణం చెప్పలేక గిదగిదలాడిపోయాను, అందుకే ఈ మధ్యన మామిడి పళ్ళు మానేశాను. యాపిల్ పండు తింటే కసకస కసకస రబ్బర్ సాగినట్టు సాగుతోంది. ఇంకేం తింటాం? మా శిష్యుడికి తెలియక యాపిల్ పండు తినండి నీరసం వస్తుంది అంటాడు. అది తింటే ఆ 3 రోజులు ఉపన్యాసం చెప్పలేక వస్తున్నాను. బియ్యం వండుకు తింటేనేమో అది కడుపులోకి వెళ్ళి అదొక వికారం, ప్లాస్టిక్ బియ్యంట. ఇంక ఏం తింటాం? మిమ్మల్ని నేను నన్ను మీరు తినాల్సి వరకు ఇలా అయిపోయింది కలియుగం. ఏం చేయాలో తెలియటం లేదు, దుఃఖం వస్తుంది. నెయ్యి కంపండి బాబు, ఈ మధ్యకాలంలో ఆ వేపు ఎక్కడ చూసినా సరే కొవ్వు, జంతువుల్లోంచి వచ్చే కొవ్వుని బయటికి తీసి దాన్ని నెయ్యి కింద కరగెట్టి అందులో కొన్ని రకాలైనటువంటి సెంట్లు కలిపేసి సువాసన కలిపి అమ్మేస్తున్నారు. ఏం మానవుడో, ఈ మానవుణ్ణి ఎవడు ఎప్పుడు బాగు చేస్తాడో తెలియదు. బాగు చేయమని భగవంతుణ్ణి సద్గురువులు ప్రార్థించడం తప్ప ప్రస్తుతానికి మనం ఏమీ చేయలేము. పోని గట్టిగా పురాణం ఇలా చెబితే నీకెందుకయ్యా, నీ సంగతి చూసుకోక మేమున్నాంగా నాయకులం అంటారు కొంతమంది. భగవంతుడు రక్షించేటటువంటి పవిత్ర కాలం మళ్ళీ వచ్చుగాక. అపూర్వమైన వసంత ఋతువు హాయిగా సుఖంగా స్వచ్ఛమై వచ్చింది. చెట్లు చివురించాయి, మల్లె పువ్వులు పూసాయి, కోకిలలన్నీ కుహుకుహు అంటున్నాయి. అటువంటి కాలం అరణ్యాన్ని ఆహ్లాదంగా మార్చేసింది. కమ్మని లతాంతముల కుమ్మనసి వచ్చు మధుపముల సుగీత నినదములెసగిల్ చూతములల సత్కెసలయముల సుగంధి ముకుళములను నానుచు ముదం మనర వాచాలములగు కోకిల కులముల రవము మధురం మగువించే మధురం మగుచు విల్చన నిశము సుమనోభారంబుల అశోక నికరంబులును చంపక చెయ్యంబులును కింసుకవనంబులును నొప్పెల్
చందన తమాల తరులందు నగరుద్రమములందు కదళీవనములందు లవలీమాకందతరు షండములయందు అనిమీల ద్రవ్యంద సరసీవనములందు వనరాజీ కందళిత పుష్పమకరంద రసముందగులుచున్ తనువు సౌరభమునంద జన చిత్తానందముగ ప్రోషితుల డందములలందొరగ మందమలయానిల మమందగతి వీచం. ఎక్కడ చూసినా ఒక అపూర్వ వాతావరణం ఏర్పడింది. అందుకే ఆదికవి నన్నయ్య గారు మహాభారతంలో రెండు ప్రత్యేకమైన ఛందస్సులు, వీటికి లయగ్రాహి అంటారు. ఈ ఛందస్సు వసంత ఋతువు కోసం ప్రత్యేకంగా వాడాడు ఆయన. కమ్మని సువాసనలు వచ్చాయి. ఓ పక్కన ఏలకల తీగలు, మరో పక్కన పచ్చకర్పూరపు చెట్లు, మరో పక్కన చందన వృక్షాలు, మరో పక్కన మల్లెల యొక్క పొదలు, సన్నజాజులు, ఇలాంటి రకరకాలైన అడవులలో సువాసననిచ్చేటటువంటి చెట్లు, పొదలు, తీగలు, వీటన్నిటితో కూడి వసంత ఋతువు అప్పుడే చిగురిస్తూ పుష్పిస్తూ సువాసన లోకానికి అందిస్తూ వచ్చింది. ఇక కోకిలలు కమ్మని శబ్దం కుహు కుహు అని కూస్తున్నాయి, చిలుకలు అరుస్తున్నాయి, హంసలు తిరుగుతూ ఉన్నాయి. అగరు చెట్ల మేంచి, చందన వృక్షాల మీద నుంచి, పచ్చకర్పూరపు అరటి చెట్ల మీద నుంచి, ఈ మాకంద వృక్షాల మీద నుంచి, తియ్యడి మామిడి చెట్ల మీద నుంచి, పద్మముల యొక్క కొలనుల నుంచి సువాసన రావటం మొదలుపెట్టింది. ఈ తామర పువ్వుల కొలనులు, తామర పువ్వులు వికసిస్తే ఆ తామర పువ్వుల మీద చేరి తుమ్మెదలు ఆ తేనె తాగి మత్తెక్కి ఝంకారం చేస్తున్నాయి. ఈ ఝంకారాలు, కోకిలల యొక్క కోతలు, సువాసనలు, పువ్వులు, చివుళ్ళు, ఇవన్నీ ఎంత వాడి హృదయాన్నైనా ఆకడతాయి. అందులో యవ్వనంలో ఉన్నటువంటి వాడికి హృదయానికి కామాన్ని రేకెత్తించే వాతావరణం. అటువంటి సమయంలో పాండురాజుగారు ఇంచుమించుగా ప్రాతకాలం గడిచిన కాసేపటికి హాయిగా కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఎంత జపం చేసుకున్నా ఈ సువాసన అతన్ని మత్తెక్కించి కొంచెం కాముకొని చేసింది, చిత్తాన్ని కదిలించింది. పైగా అసలే వాతావరణం అలా ఉందనుకుంటే ఆ సమయంలో భర్తకి శాపముందని తెలిసి ఏమాత్రం జాగ్రత్త పడకుండా ఎర్రని పువ్వులు జడలో పెట్టుకుని ఒక మునిగంజలాగా అందంగా అలంకరించుకుని పువ్వులు కోసుకోవడానికి చెట్ల దగ్గరికి వెళ్ళింది మాద్రి. ఆ సమయంలో ఆవిడ పరమ సౌందర్యంతో ఉంది, ధగధగలాడిపోతుంది ఆవిడ శరీరం. సహజంగా కుంతి కంటే 1000 రెట్లు ఎక్కువ అందగత్తే మాద్రి అనమాట. అటువంటి సమయంలో ఆవిడని చూసేశాడు దూరం నుంచే మహావీరుడు పాండురాజు గారు. నిజానికి ఆయన చాలా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే, కానీ ఇప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు అవన్నీ పోతాయట. అందుకని అంభోరుహ నేత్ర దూచుకురు పొంగవుడంగ జరాగమత్తుడై, అంభోరుహ నేత్ర తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగినది ఆవిడ. ఈయన కురుపొంగవుడు, కురుశ్రేష్ఠుడు. ఇక్కడ కవుల యొక్క గొప్పతనం చూసారా, పొంగవ శబ్దాన్ని శ్రేష్ఠుడు గొప్పవాడు అనడానికి వాడతాం, కానీ నిజానికి పుంగవ అంటే ఎద్దు అని అర్థం. ఎద్దులకి కామం ఎక్కువ ఉంటుంది అందులో వసంత ఋతువులో. అందుకే కురు పొంగవుడు కౌరవంశంలో ఎద్దులాంటి వాడు అనే శబ్దం వాడాడు అక్కడ. ఈయన నిజంగా ఎద్దులాగే టక్కన కూర్చునేవాడు, లేచిపోయాడు. రమణీయ శృంగార విలాస రేఖ యసగంతన మొందటనున్న మాద్రినంభోరుహ నేత్ర చూచికురు పొంగవుడు అంగజరాగమత్తుడై. పైగా శృంగార విలాస రేఖతో అలంకరించుకుని నిజానికి వనదేవత వచ్చిందా లేక రతీదేవి వచ్చిందా అన్నట్టుగా ఉంది. అంత అలంకారం చేసుకోవడం ఆవిడ కర్మయోగం, చూడడం ఈయన యోగం. ఆ సమయంలో ఈయనకి మన్మద బాణాలు తగిలాయి, వెంటనే పరుగు పరుగును వెళ్ళిపోయాడు. వెనక్కి ముందు చూడలేదు, ఆవిడ మీద పడ్డాడు. అప్పటికి ఆవిడ కొంచెం భయపడిందిట. వద్దు వద్దు వద్దు, శాప భయమునన్ మాద్రికడున్ వందునివారింపగ, కిందము శాపము డందమునల్ తలపక, శాప భయమునల్ మాద్రికడుల్ వందురి వారింపగ, బలిమింతత్సంభోగ సుఖ సమీహతుడయ్యన్. కిందముడి శాపం మర్చిపోయాడు. శాప భయంతో మాద్రి వద్దు బాబోయ్ ప్రమాదమని వారించినా వినిపించుకోలేదు. తన బలమంతా ఉపయోగించాడు. బలిమింతత్సంభోగ సుఖ సమీహతుడయ్యను, ఆమెను బలాత్కరించాడు. ఆ క్షణమే చచ్చిపోయాడంతే. ఇక చూడండి, ఆవిడ గొల్లును ఏడ్చింది. ఈ శబ్దానికి పరుగు పరుగున కుంతి ఎక్కడికి వచ్చింది. ఎంత పని చేసావన్నది. ఏమనలేక, నా భర్త కంటే నాకంటే నీకు ఈ అలంకారమే ఎక్కువైపోయింది, అలంకరించుకుని మహాసౌందర్యంతో భర్త ఎదుడు కనబడ్డావా అని ఒక్క క్షణం బేలగా పలికి, సోదరి మనకి పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరుగుతున్న సమయంలో మహానుభావుడైన పాండురాజు కురువంశానికి మూలకారకుడు దుర్మరణం పాలైపోయాడు. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నువ్వా కాసేపైనా కూసేపైనా అవసరాన్ని బట్టి ధైర్యంగా ఉండగలవు. నేను ఈయనతో పాటు ఇప్పుడు సహగమనం చేసి చచ్చిపోతాను. నాకెడయిమ్ములెమ్ము నాకు అనుజ్జయి అనగానే మాద్రి ఏమందో తెలుసా, అక్క నన్ను క్షమించు, సహగమనం చేసే అధికారం నీకు లేదు నాకే ఉంది. ఎందుకో తెలిసిన, భర్త నా వల్ల చచ్చిపోతాడేమో అనే అనుమానంతో నువ్వు ఎప్పటికప్పుడు నన్ను ఆయన దగ్గరికి వెళ్లకుండా చూసావు. నువ్వు ఏమరిపాటు లేకుండా ఉన్నావు, ఆయన్ని అదుపులో పెట్టావు. కానీ నేను ఆయనకి ఇలాంటి శాపం ఉందని తెలుసు కూడా ఆయనకి కంటపడ్డాను. అది కూడా కర్మయోగం వల్ల ఇవాళ మంచి అందంగా అలంకరించుకుని కంటపడ్డా. ఇవాళ భర్తనే కాపాడుకోలేని నేను రేపొద్దు నువ్వు కూడా చచ్చిపోతే ఈ పిల్లల్ని ఏం కాపాడతాను? పిల్లల్ని కాపాడాలంటే చాలా నిగ్రహం కావాలి. నీకు సహన శక్తి ఎక్కువ, నిగ్రహ శక్తి ఎక్కువ, ధార్మిక శక్తి ఎక్కువ, అన్నిటికీ మించి జ్ఞానం ఎక్కువ. పిల్లల్ని సరి అయిన పౌరులుగా తీర్చిదిద్దగలిగే ధైర్యం సాహసం ఈ ప్రపంచంలో నీకే ఉన్నాయి. నిష్పక్షపాతంగా పిల్లలు చూసే శక్తి కూడా నీకే ఉంది, అది కూడా ఒప్పుకుంది ఆవిడ. నాకంత శక్తి లేదు, నేను ఆయనతోటి సహగమనం చేసి వెళ్ళిపోతాను, నా భర్తకు అన్యాయం చేసి ఆయన చావుకి మూల కారణమైన నేను బతకూడదు, నాకు అనుజ్ఞయ్యి అనగానే పక్కనున్న ఋషులు కూడా ఆమె చెప్పింది నిజమే, పైగా కిందముడు ఏమని శాపం పెట్టాడు, ఎవరి వల్ల నీ చావు వస్తుందో ఆ భార్య కూడా నీతో పాటు స్వర్గానికి వస్తుంది అన్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా మాద్రియే స్వర్గానికి వెళ్ళడానికి అర్హురాలు అన్నారు. దాంతో కుంతి ఊ అన్నది. వెంటనే అక్కడ చితి పేర్చి ఆ చితి మీద ఋషులంతా వేదమంత్రాలతో నెయ్యి జల్లగా అందులో పాండురాజును పడుకోబెట్టారు. ధర్మరాజు చేత నిప్పు పెట్టించారు. అందులోకి మాద్రి కూడా చేరిపోయింది. అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ అస్థికలు కాలిపోయాయి, కొన్ని ఎముకలు మిగిలాయి. దివ్య రూపం ధరించి రెండు చేతులు అలా చాచి ఆశీర్వదించి వాళ్ళిద్దరు స్వర్గానికి వెళ్ళిపోయారు. శాశ్వతంగా ఇంద్రుడి పక్కన ఒక ఆసనం ఇచ్చాట పాండురాజు గారికి. మీకు ఆ విషయం కూడా వస్తుంది, పాండుమహీపాలుండ ఆఖండలు చేరువున పెద్ద గద్దీయ మీద ఉన్నాడు అని. మాద్రితో పాటు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన గతులు ఆయన చూసుకున్నాడు. అప్పుడు ఆ శతశృంగ పర్వతంలో ఉన్న ఋషులు కుంతీదేవిని పిలిచి, అమ్మా ఆ దంపతులిద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయారు, చచ్చిపోయే ముందు పాండురాజు నిన్ను నీ పిల్లల్ని మాకు అప్పగించాడు. చాలా కాలం క్రితం పాండురాజు ఏమన్నాడో తెలుసా, ఋషులారా నాకు కిందముడి శాపం ఉన్నది, నేను ఎప్పుడైనా దుర్మరణం పాలవుతాను, నా భార్యని నా పిల్లల్ని మీరంతా తల్లిదండ్రుల్లా ఆదరించి రక్షించండి, వారి బాధ్యత మీది అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనకి మేము మాటిచ్చాం గనక ఆ బాధ్యతని మేము నెరవేర్చుకోవాలి. ఇంకా మీరు అడవిలో ఉండవలసిన అవసరం లేదు, ఇంతకాలం భర్త ఉన్నాడు కాబట్టి అడవిలో ఉన్నావు, ఇప్పుడు ఈ పిల్లలు పైకొస్తున్నారు, అసలు సామ్రాజ్యం వీళ్ళది, వీళ్ల వాటా వీళ్ళకి దక్కాలి, కాబట్టి మేము నిన్ను నీ పిల్లల్ని హస్తినాపుర సింహాసనానికి అప్పగిస్తాను నడవమనగానే ఆవిడ బయలుదేరింది. మహానుభావులైన కౌండిన్యుడి వంటి వాళ్ళు, హేమాహేమీలైన ఋషులంతా అరణ్య ప్రాంతం నుంచి బయలుదేరి ఈ ఐదుగురు పిల్లల్ని కుంతిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చారు. వాళ్ళు నగరానికి వస్తూ ఉంటే, ప్రధాన సింహద్వారం గుండా లోపలికి వస్తూ ఉంటే హస్తినాపుర పౌరులందరికీ తెలిసిందిట, మహానుభావుడు పాండురాజు గారికి దేవతలంశతో ఐదుగురు పిల్లలు పుట్టారట, వాళ్ళు చాలా బాగుంటారట చూద్దామని వాళ్ళంతా అరుగుల మీద మేడల మీద చేరి చాలా ప్రేమతో చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు చూచి ఆశ్చర్యపోయారు కూడా. అందులో ధర్మరాజు గారి కాంతి, భీముడి యొక్క శరీర సౌష్ఠవం, అర్జునుడిలో ఉన్న శక్తి, ఇవన్నీ వాళ్ళకి ఆనందము ఆశ్చర్యము, కళ్ళకి మిరుమిట్లు కూడా గొలిపాయి. వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుటేమి సంధియంబు, ఈ రమణీయ కాంతి నృపమింపగవెల్పులకారే, ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మి చూడ, సాధారణ మృత్యులేయని ముదంబున పౌరులు తమ్ము చూడగం. సందేహం లేదు, వీళ్ళు దేవతల యొక్క వరం వల్ల పుట్టారు, దైవశక్తి వల్ల పుట్టిన మహాత్ములు, సందేహము లేదు. ఎందువల్ల ఇంత సౌందర్యం, శరీరము నుంచి వస్తున్న కాంతి, శరీర సౌష్ఠమం, చూపులలో ఉన్న పవిత్రత, ఇవి దేవతల అంశతో పుట్టిన వాళ్ళకే ఉంటాయి. ఆ ధర్మరాజును చూడండి, భీముణ్ణి చూడండి, అర్జునుడిని చూడండి, నకులుణ్ణి చూడండి, సహదేవుణ్ణి చూడండి, ఎవరిని చూసినా వాళ్లలో దేవతల కాంతి కనబడుతోంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూర్యుడిలో వెలిగిపోతున్నారు, చంద్రుడి లాంటి చల్లదనంతో ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు, ఇంకా 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 చూడాలి అనిపిస్తోంది వాళ్ళని చూస్తే. కొందరిని చూస్తే మనకు వికారం కలిగి ఛీ ఈ దరిద్రులు ఎప్పుడు పోతారా అనిపిస్తుందిట. కానీ వీళ్ళని చూసే కొద్దీ చూడాలి, దగ్గరికి తీసుకోవాలనిపిస్తోంది. ఈ ఆకారం, ఈ విశేష సంపద, ఈ తేజస్సు సామాన్యులలో ఉండదు గనక వీళ్ళు సాధారణ మూర్తులు కాదు అని పౌరులు ప్రశంసించి రకరకాల కానుకలు ఇవ్వడం మొదలెట్టారు. అంటే అక్కడికే పౌరుల యొక్క ప్రేమని, ఇంకా అసలు ఊళ్ళోకి రాకుండానే కేవలం వీధుల్లోనే సింహాసనం దాకా వెళ్లకుండానే పొందగలిగారు. కారణ జన్మలో గొప్పతనం అది. వాళ్ళకి కీర్తి పెరిగిపోతూనే ఉంటుంది, ఆ కీర్తిని ఎవరు ఆపలేరు. దుర్యోధనుడు ఎన్ని ప్రయత్నములు చేసినా ప్రజల యొక్క ప్రశంసలు పూర్తిగా పొందలేకపోయాడు. కానీ వీళ్ళు అడవిలోంచి నగరంలోకి అడుగు పెట్టగానే అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంది. అదే ధర్మబలము అంటారు దానిని. ధర్మమునకు ఆ శక్తి ఉన్నది. ఆ తరువాత ఈ ఋషులు క్రమంగా సభలోకి వెళ్ళారు. ఆ సభలో ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, భీష్ముడు ఇంతమంది మహానుభావులుండగా ఋషులు జరిగిందంతా చెప్పి మహానుభావులైన ఈ ఐదుగురు కూడా దేవతల యొక్క వరాలు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, పాండురాజు గారు మాకు అప్పగించాడు, మేము మీకు అప్పగిస్తున్నాం, ఇక ఇప్పుడు మా దగ్గర ఒక మూట ఉన్నది, ఆ మూట మీకు ఇస్తున్నాం. ఈ మూట ఏమిటో తెలుసా? మాద్రి పాండురాజుల యొక్క అస్థికలు. వాళ్ళని దహనం చేశాక అస్థికలను మేము సంచయం చేసి మూట కట్టి పట్టుకొచ్చి మీకు అప్పగించాం. మీకు ధర్మం ఉన్నది, వీటిని గంగలో కలిపి వీటికి చెయ్యవలసిన సంస్కారం మీరు చెయ్యండి. పిల్లల పని పిల్లలు చేశారు, మా పని మేము చేశాం, మీ పని మీది అనే మూట ధృతరాష్ట్రుడి చేతులతో పెట్టి ఈ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, వీళ్ళ సంపద వారికి సక్రమంగా పంచి ఇయ్యి, ఈ పిల్లలకి ప్రేమను కూడా పంచు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారట? ఆక్షణంబో అదృశ్యులయ్యిరి అన్నాడు ఆయన. ఇంకా మళ్ళీ నడిచి వెళ్ళడం కాదు, వీళ్ళ కోసం నడిచొచ్చారు, ఇప్పుడు తక్షణం అదృశ్యమైపోయారు. ఇంతమంది మహర్షులు ఆ మాట చెప్పగానే ధృతరాష్ట్రుడు సంతోషపడిపోయాడు. కాసేపు పిల్లల్ని కౌగిలించుకున్నాడు, తమ్ముడు గుర్తుకొచ్చి ఏడ్చాడు. పాపం ఎంత మహావీరుడు అతడు, ఎంతటి సామ్రాజ్యాన్ని సంపాదించాడు, కానీ అకాల మరణం పొందాడు. అటువంటి సోదరుడు లేకుండా నేను బ్రతకవలసి వస్తోంది ఈ సింహాసనం మీద కూర్చుని అని కాసేపు దుఃఖించాడు. సందేహం లేకుండా అతనికి సోదర ప్రేమ ఉన్నది. కొడుకుల వల్ల మార్పు వచ్చింది తప్ప స్వతసిద్ధంగా ధృతరాష్ట్రుడు కూడా హంసుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఆయన. అందువల్ల పుణ్యాత్ముడే. తమ్ముడి కోసం ఏడ్చి ఆ తర్వాత పెద్దల యొక్క సహకారంతో ఆ అస్థికలకి గంగానదిలో నిమజ్జన కార్యక్రమం చేశాడు. వాటిని ఆవు పాలు మొదలైన వాటితో శుభ్రం చేయించి వేదమంత్రాలతో స్వస్తి చెప్పించి వాటిని గంగానదిలో అస్థి సంచయనాన్ని నిమజ్జనం చేయించాడు, గంగలో కల్పించాడు అన్నమాట అస్థికల్ని. ఇది జరిగిన వెంటనే వేదవ్యాసుడు అంతఃపురానికి వెళ్ళాడు, అమ్మకి నమస్కరించాడు. సత్యవతి కన్న తల్లి కదా, మరి ఆవిడకి నమస్కరించి కోడళ్లతో పాటు నువ్వు నా దగ్గరికి రామ్మా అన్నట్ట. కోడళ్ళు అంబిక అంబాలికల్ని తీసుకుని సత్యవతి కుమారుడి దగ్గరకు వచ్చింది. ఏన్నాయినా ఇంత వెంటనే ఏదో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా నన్ను కోడళ్ళని రమ్మన్నావు, ఏదన్నా తీవ్రమైన విషయం ఉన్నదా, చెప్పవలసిన విషయం ఉన్నదా, మేం చేయవలసింది ఏదన్నా ఉందా అంటే సందేహం లేకుండా నేను అందుకే వచ్చాను, మీకు ఒక కర్తవ్యం ఉన్నది. శ్వహ శ్వహ పాపిష్ట దివసాహ పృథివీ గత యౌవన. రేపు ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు అంటే రాబోయే రోజులు, పాపిష్ట దివసాహ పాపపు రోజులు రాబోతున్నాయి. ఈ కౌరవంశానికే కాదు ప్రపంచానికి దుర్దినం. రోజు గడిచే కొద్దీ దరిద్రపు రోజులు వస్తున్నాయి, పాపపు రోజులు వస్తున్నాయి, నువ్వు చూడలేని రోజులు వస్తున్నాయి, నువ్వు ఒక్క క్షణం భూమి మీద బతకాలి అని అనుకోవు అటువంటి రోజులు వస్తున్నాయి. వ్యాసుడు ముందే చెప్పాడు, శ్వహ శ్వహ పాపిష్ట దివసాహ, రేపు ఆ తర్వాత రేపు ఆ తర్వాత రోజు ఇలా రాబోయే రోజులన్నీ దుర్దినములు. పృథివీ గత యౌవన, ఈ భూమికి యౌవనం నశించిపోయింది అంటే గతకాలం నయ్యం, రాబోయే దరిద్రపు రోజులు అని చెప్పాడు ఆయన. ఎంత అందంగా అనువాదం చేశాడండి ఈ ఒక్క శ్లోకాన్ని నన్నయ్య గారు ఆదిపరంలో చెప్పాడు, చాలా అద్భుతమైన అనువాదం చేశాడు. మతి తలపగ సంసారం బతి చెంచలము ఎండమావులట్టుల సంపత్ ప్రతతులు అతి క్షణికంబులు, ఎండమావులట్టుల సంపత్ ప్రతతులతి క్షణికంబులు, గతకాలము మేలు వచ్చు కాలము కంటెల్. అమ్మా, ఈ సంసారం రాను రాను ప్రమాదకరమైనది, అతి చంచలం. ఏ క్షణంలో సంసారంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రపంచం మార్పులకు గురవుతూ ఉంటుంది. ఇవాళ సుఖంగా ఉన్నవాడు రేపు సుఖంగా ఉంటాడని లేదు, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవాడు రేపు అనారోగ్యం పాలవచ్చు, అసలు లేకుండా పోవచ్చు. ఎండమా ఊళ్ళగా సంపదలు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మంచి యవ్వనంలో రొమ్ము విరుచుకు తిరిగిన వాడు నడుం వంగిపోయి కదలలేక నిలబడలేక కుప్పకూలిపోతాడు. ఈ సంపదలు క్షణంలో నాశనమైపోతాయి. అందుకే సంపదల్ని ఎండమావులతో పోల్చాడు ఆయన. అందువల్ల ఆలోచించు ఒక్కసారి, గతకాలము మేలు వచ్చు కాలము కంటే, జరిగిన రోజులే బాగుంటాయి వచ్చే కాలం కంటే, అలా అనిపిస్తుంది నీకు కూడా. మనం కూడా అనుకోవట్లా, మా రోజుల్లోనే బాగుందండి, ఇప్పుడే ఉంది రోజు యాత్రగా ఉంది అనుకుంటున్నాం. జరుగుతోంది కూడా అలాగే. హాయిగా చిన్నప్పుడు ప్రేమగా కలిసి ఉండేవాళ్ళం, ఇంత దారుణంగా కొట్టుకోవడం లేవు. క్లాసు రూముల్లో పడి నానా యాతనాలు పడడం ఉండదు కాదు. స్వేచ్ఛగా ఆడుకునేవారు, గురువులు ప్రేమగా చూసేవారు. ఎక్కడో చిన్న చితక లోపాలున్నా ఎక్కువ భాగం సుఖంగా ఉన్నాం. అసలు చిన్నప్పుడు మా 8 ఏళ్ల వయసులో కమ్మగా పప్పు ఇంట్లో వండిపెట్టి ఇంత నెయ్యి వేసుకు తింటే స్వర్గానికి పెత్తడి దూరానికి వెళ్ళినట్టుండేది. ఇప్పుడు పప్పు తింటే నోట్లోకి వెడితే రబ్బర్ సాగరెట్ సాగుతుంది, ఇదేం పప్పు మరి తెలియదు. ఏ నెయ్యి తిందామంటే కంపు, గొంతుకులు పోతున్నాయి. అన్ని వస్తువుల్లో ఎంత మార్పు వస్తోంది, మన శరీరాల్లో మార్పు వస్తోంది, ప్రపంచంలో మార్పు వస్తోంది, ప్రపంచం కాలుష్యం అయిపోతుంది. ఇదంతా ఊహించే ఆయన గతకాలము మేలు వచ్చు కాలము కంటే. ధృతరాష్ట్రుడి కొడుకులు పరమ పాపాత్ములు, నీచులు పెద్దల మాట వినరు, వాళ్ల వల్ల వంశం నాశనమవుతుంది. ధృతరాష్ట్రుడు ఎవడి మాట వినడు, దానిని ఆ ధృతరాష్ట్రుడు తన కర్మను తానే అనుభవిస్తాడు, వాడి పాపం వాడే అనుభవిస్తాడు. నువ్వు చూడలేవమ్మా, ఎందుకు వచ్చింది, నీ కోడల కొడుకులు, ఒక కొడుకు వెళ్ళిపోయాడు పాండురాజు, మరో కొడుకు ఉన్నాడు, వాడు కొంపలు ముంచుతాడు, పక్షపాతంతో ఉంటాడు, వాడి వల్ల వంశనాశనం అవుతుంది. ఈ దుర్యోధనుడు అంతటి నీచుడు, వాడంత క్రూరుడు త్రాష్టుడు ఉండడు, అయినా వాడిని ఎందుకు రక్షించాను నేను అంటావేమో, అది నా ధర్మం, ఇది నా వంశం గనక, అయినా భవిష్యత్తులో నేనేమీ చెయ్యలేను, వాడు ఎవడ మాట వినడు, అప్పుడు నువ్వు చూడగలవా. అందువల్ల ఈ క్షణమే నీ కోడళ్లను వెంట పెట్టుకుని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టే అనగానే భీష్ముణ్ణి పిలిచింది ఆవిడ. తన కొడుకైన వ్యాసుడు చెప్పిన మాటలు చెప్పింది. అంబికాంబాలికలను వెంట పెట్టుకుని సత్యవతి అరణ్యానికి వెళ్ళింది, తీవ్ర తపస్సు చేసింది. ఆ తపస్సుతో శరీరం ఉండగానే ప్రాణాలు ముగ్గురివి పైకి లేచిపోయాయి. శరీరం అలా స్తంభించి నిలబడిపోయింది. ఈశ్వర అనుగ్రహంతో ప్రాణములు తలని ఛేదించుకుని సహస్రార కమలాన్ని ఛేదించుకుని పైకి వెళ్ళిపోయాయి. ఈ సహస్రార కమలాన్ని ఛేదించుకుని పైకి వెళ్ళాలంటే మహాయోగాభ్యాసం కావాలి. ఆ ముగ్గురు అంత గొప్పవాళ్ళు అయిపోయారు. అది కూడా వ్యాసుడి అనుగ్రహం ఉందండి. మహానుభావుడు సద్గురువు, ఆయన కటాక్షం ఉండడం వల్ల, ఆయన ఇచ్చిన మంత్రం వల్ల, ఆయన ఇచ్చినటువంటి దీక్ష వల్ల వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి ముక్తికి వెళ్ళిపోయారు. ఆ శరీరాలని యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టిన వాళ్ళ శరీరాలను తగలబెట్టకూడదు, అందుకే వాటిని గాలికి వదిలేయమన్నాడు వ్యాసుడు. ఎప్పుడు యోగులను సన్యాసులను తగలబెట్టకూడదు, అయితే పాతి పెట్టాలి, లేదా అలా వదిలేస్తే మంచిది. అందుకని వదిలేసి తన దారిన తాను ఆయన వెళ్ళిపోయాడు. ఇక క్రమంగా ఇటు దుర్యోధనాదులు ఇటు పాండవులు పెరగడం మొదలెట్టారు, ఆటలాడడం మొదలెట్టారు. 8 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వాళ్లలో మంచి ఆటలు వచ్చేవిట. భీముడు కౌరవులు అంతా కలిసి కబాడీ ఆట ఆడడం మొదలెట్టారు. కబాడీలో భీముడు ఒక్కడే సార్, పాండవులు 5 ఉండేవారు కాదు, ఈయన ఒక్కడు ఒకవైపు, వాళ్ళు 100 ఒకటి. వాళ్ళు కబాడీ కబాడీ అంటే ఈయన బాడే వాళ్ళ దెబ్బకి. మొత్తం 100 ఇలా చంక కింద ఒక నొక్కు నొక్కి ఈడ్చుకొచ్చేసేవాట. దాంతో వాళ్ళ కసి పెరిగిపోయేది. అసలు భీముడితో ఆట అంటే కష్టమైపోయింది. అందులో గదాయుద్ధం అంటే దుర్యోధనుడు భీముడితో చేయగలడు, కానీ శరీర బలం ముందు ఆయన ముందు ఎవరైనా దిగదుడిపే. కానీ పాప ఆయన కుర్రాడు, ఆయన ఆటల్లో నెగ్గాడు తప్ప భీముడికి దుర్బుద్ధి లేదు. కానీ దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి చెప్పాక కలిపురుషుడు వాడు, పరమ దుర్బుద్ధి వాడు. ధార్త రాష్ట్రాన్ భీమసేన సర్వాన్ సపరిమర్దతి. ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు 100 భీమసేనుడు ఒక్కడే ఆటల్లో సపరిమర్దతి పిండిలా మర్దించేసేవాట. ఓ చంక కిందలా పెట్టి రెండ్రే కబాడీ కబాడీ అని వెళ్ళి ఓ నొక్కు నొక్కి ఈడ్చుకొచ్చేసేవాడు. వాళ్ళు కుయ్యో మర్రు అనేవారు. అందులో ఆఖరి వాళ్ళకి నడుం నిప్పులు పట్టుకున్నాయట. దుర్యోధనుడు కాస్త తట్టుకున్నాడు, కానీ తక్కిన వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు జలక్రీడలకు వెళ్ళారట. వాళ్ళంతా కూడా గంగానదీ తీరంలో గురుకులం ఒకటుంటే ఆ గురుకులంలో ఆటలకు పోయారు. యమునా నదీ తీరంలో కాకుండా హస్తినాపురం నుంచి చాలా దూరంగా అడవుల్లో గురుకులాలు ఉండేవి గంగానదీ తీరంలో. గంగలో జలక్రీడలకు వెళ్ళారు. జలక్రీడలో ఈయన ఏం చేశాట, 10 మందిని ఒక్కొక్కసారి చంక కిందలా పెట్టుకుని దశబాలాన్ జలేక్రీడన్ భుజాభ్యాం పరిగృహ్య సహా 10 మందిని ఇలా చంక కింద పెట్టుకోవడం, బుడుంగ్ బుడుంగ్ అని ఉంచేసేవాడు. భీముడు గంటైనా నీళ్లలో ఉండగలడు. అలా గంటల తరబడి ఉంటే వీళ్ళు కుయ్యో మర్రో భీమన్నోయ్ వదిలనేవారు. కాసేపు ఉన్నాక వదిలేసేవాడు. ఆస్తేశ్వ సలిలో మగ్నోం వృతకల్పాన్ విముంచది.
వాళ్ళని చచ్చినంత పని చేసి, అందుకే మృతకల్ప అని అన్నాడు వ్యాసుడు, చచ్చినంత పని అయ్యాక వాళ్ళని వదిలేవట. అందుకే జల స్తంభన విద్యని నేర్చుకున్నాడు దుర్యోధనుడు. ఓరి బాబు వీడు చీటికి పడికి చంక కింద పడి నొక్కేస్తున్నాడు, జలస్తంభన నేర్చుకుంటే వీడిని స్తంభింపజేయచ్చు అని ఆనాడే దుర్యోధనుడు కొంతమంది అఘోరీల దగ్గర జలస్తంభనం అనే ఒక విద్య నేర్చుకున్నాడు. ఈ విధంగా జలక్రీడల్లో భీముడితో తట్టుకోలేకపోయేవారు. ఓసారి ఏం చేశట, రే మేము 100 మంది ఒకవైపు ఉంటాం, నువ్వు ఒక్కడి మేము ఉండి మా మీద నెళ్ళు తల్లుతావా అన్నట్టు దుర్యోధనుడు. అలాగే అన్నాడు భీముడు, మీ సోదరుల సాయం నీకు ఉండకూడదన్నాడు దుర్యోధనుడు. నాకు సోదరుల సాయం అక్కర్లా, నేను ఒక్కడిని చాలు రెండు అన్నాడు ఈయన. భీముడు ఒక్కడు ఒకవైపు, 100 మంది ఒకవైపు ఉండి భీముడి మీదకి నీళ్లు తెల్లేశారట తీవ్రంగా. భీముడు ఒక్కసారి 2 చేతులతో హుమ్మని సముద్రపు కెరటం ఎత్తినట్టుగా వాళ్ల మీదకి గంగాజలం చల్లాడు. ఈ దెబ్బతో 100 మంది కొట్టుకుపోయారట నీళ్లలో. అంటే జలక్రీడలో కూడా 100 మంది ఒక్క దెబ్బకి కొట్టుకుపోవడంతో ఇంకా కసి పెరిగిపోయింది. ఈ భీముణ్ణి ఏం చెయ్యాలి, ఎలాగైనా వీడు అంతం చూడాలి అని పళ్ళు పటపట కొరికి రాత్రిపూట నిద్ర లేక దుశ్యాసనాదులతోటి శకునితోటి, కర్ణుడు కూడా అప్పటికి వాళ్లతో చేరాడు, అందువల్ల కర్ణుడితోటి కుతంత్రాలు పనడం మొదలెట్టాడు. ఒకసారి వీళ్ళు 100 మంది మామిడి పండు బాగా పూసిన కాలంలో, బాగా మామిడి పళ్ళు పండిన కాలంలో ఓ చెట్టు ఎక్కారట. అదొక ఆమ్రతరువు, అది కూడా తీయ మామిడి పళ్ళ చెట్టు. ఆ చెట్టు మీదకి 100 మంది ఎక్కి పళ్ళు కోసుకుంటున్నారు. భీముడు కిందకి చేరాడు. కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలుల వీకబట్టి వడిగదల్చు పండ్లు తడబడు వారలతోన ధరణి మీద దొరగుచుండ ఇట్టిపాట గాడ్పు పట్టిచే దుశ్శాసనాదులెల్ల బాధితాత్ములైరి. వీళ్ళు పళ్ళు కోసుకోవడానికి పైకెక్కగానే భీముడు పరుగుని వచ్చాడు. ఓహో నాకు చెప్పకుండా పళ్ళన్నీ మీరే కోసుకు తింటారా, తినండ్రా అని కింద మొదలు పట్టుకుని ఒక కొవ్వు ఊపాడు. మొత్తం చెట్టు అంతా విరిగిపోయింది. దాంతో పైన పళ్ళు రాలే, పళ్లతో పాటు పిల్లలు రాలేరు, వీళ్ల మీద పళ్ళు పడ్డాయి, నోట్లో పళ్ళు రాలే. అది అక్కడ చెప్పిన మాట, వడిగదుల్చు పండ్లు తడబడు వారలతోన ధరణి మీద తొరగచుండ, పళ్లతో పాటు వీళ్ళు రాలి, పళ్ళు ఒడగొట్టుకున్నారు. ఈ విధంగా చిన్నప్పుడు బాల్యక్రీడలలో దుశ్శాసనాథులంతా వాయుపుత్రుడు అన్నారు ఇక్కడ భీముడితోనలా, గాడుపు పట్టిచే వడగాడుపు కలిగినటువంటి వాడు మహానుభావుడు పరాక్రమవంతుడు వాయువు. ఆ వాయు పరాక్రమం కలిగిన వాయుపుత్రుడి చేతిలో చావు దెబ్బలు తిని అతన్ని జయించలేకపోయారు. ఒకరోజు నీకు ఇలా కాదనుకున్నాడు దుర్యోధనుడు, దుశ్శాసన మీరంతా ఒకసారి వెళ్ళారండి, ఈ దుర్మార్గుని భీముడిని మనం భరించలేకపోతున్నాం, వీడు కనుక పెద్దవాడు అయ్యాడంటే ఇక ధర్మరాజు గారు విజృంభిస్తాడు, నా సింహాసనానికి పోటీ వస్తాడు, అసలు వీళ్ళు రావడంతో నాకు ఒళ్ళు మండిపోతోంది, నాకు పోటీగాడు ఒకడు వచ్చాడని. ఇవాళ కాకపోతే రేపైనా సరే మా నాన్నగారు రాజ్యాన్ని 2 భాగాలు చేసి సగం ధర్మరాజు గారికి ఇస్తారు, ఈ ప్రపంచమంతా నేనే పరిపాలించాలని నా కోరిక. కానీ వీడు మధ్యలో పోటీకి వచ్చాడు. ఉట్టినే ధర్మరాజు అయితే ఏం చేయలేడు మనల్ని, కేవలం ధర్మరాజు అర్జునుడు అయితే మనం భయపడక్కర్లా, ఉన్నదల్లా మనకి ఉన్న భయమల్లా ధర్మరాజుకి రాజ్యం ఇప్పించేటటువంటి బాహుబలము కలిగిన భీముడిని చూస్తేనే భయం నాకు. మనం ఏం చేద్దాం, ఉపాంసు వధ చేసి మధ్యము మధోద్ధతును చంపి నిస్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి ఏ న పాండవముగా సముద్ర వలయాఖిలక్షోణి మత్కృపాండ పటుశక్తి నత్యధిక కీర్తినయ్యేలెదన్. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ముందు భీముడిని చంపేద్దాం. ఆ రహస్య వధ ఎలాగైనా చేయొచ్చు, పాములతోటో లేకపోతే నిప్పుతోటో విషంతోటో జలాలతోటో వాడిని చంపాలి, అనగా వాడు నిద్రపోతున్నప్పుడు పాములతో కాటేయిద్దాం, అన్నం తింటున్నప్పుడు విషం కలుపుదాం, వాడి కాళ్ళు చేతులు రహస్యంగా కట్టి గంగలో తోయించేద్దాం. గంగానదిలో ఒక అగాధమైన మడుగు ఒకటిందిట, ఆ మడుగులో పడితే పాతాళానికి పోతాడు, పాముల చేతిలో చస్తాడని ఆ రోజుల్లో ఒక నమ్మకం ఉండేది. గంగానదిలో చాలా లోతైన ఒక ప్రాంతం ఉందన్నమాట, కొన్ని చోట్ల నదుల్లో బాగా లోతు ఉంటుంది, దానికి నాగుల యొక్క కోన అని పేరు. అక్కడ పారేశావంటే వీడు చావు వీడు చస్తాడు. ఈ దుర్మార్గుణ్ణి రహస్యంగా చంపిన తర్వాత ఇంకా ధర్మనందనుడు అశక్తుడైపోతాడు, అతనికి సాయం చేసేవాళ్ళు ఉండరు, నాకు శత్రువులు తొలగిపోతారు. భీముడి యొక్క అండ తొలగిన తక్షణం ధర్మనందనుణ్ణి అర్జునుణ్ణి నకుల సహదేవుల్ని బంధించేస్తాను, అపాండవం చేస్తాను, అంటే వాళ్ళను కూడా చంపేస్తాను బంధించి. ఈ సముద్రముతో పరివేష్టింపబడిన భూమండలాన్ని నా కత్తితో ఏలుతాను, నా పరాక్రమంతో కీర్తి పొంది ఏలుతాను. చిన్నప్పుడే వీళ్ళని చంపేశామంటే పెద్ద అయ్యాక మనకి తగాద రాదు. వీళ్ళని ముదరనిచ్చామంటే మనం బెదరాల్సి వస్తుంది. అనగానే వాళ్ళందరూ భలే భలే మేము అదే అనుకుంటున్నాం, వీళ్ళని సర్వనాశనం చేసేయి, నీకేం కావాలంటే అది మేము సహాయం అందిస్తామన్నారు దుశ్శాసనాదులు, శకుని కూడా. అసలు శకుని రావడంతో తన సోదరిని వెంట పెట్టుకొచ్చాడుగా వాడు, అప్పటి నుంచి మేనల్లుడి మీదే ప్రేమవాడికి. చాలామంది అనుకున్నట్టుగా శకుని ఏమి దుర్యోధనుడి మీద కసితో చేయలే, అవి కల్పిత కథలు, దౌర్భాగ్యులు కల్పించి అలాంటి కథలు రాశారు, దాన్ని పట్టించుకోకండి. శకుని పక్షపాతంతో కేవలం ప్రేమతో వచ్చాడు. సోదరి, ఆ సోదరి యొక్క పుత్రుల్ని ఏదో పైకి తీసుకొద్దాం అనుకున్నాడు, అది వికటించింది. దీనికి ఎలాగా వీణ్ణి చంపడం రహస్యంగా భీముణ్ణి అనుకుంటూ ఉండగా ఒకరోజు ఏం జరిగింది, జలక్రీడలాడాలనే కోరిక భీముడికి కలిగింది. ఈసారి దుర్యోధనాదులారా మళ్ళీ జలక్రీడలాడదామా అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, సరైన సమయం వచ్చింది, జలక్రీడలు అనగానే భీముడు రెచ్చిపోతాడు. భీముడికి జలక్రీడల్లో మనం 100 మందే కాకుండా ఇంకా కొంతమంది సైనికుల్ని మిత్రుల్ని కూడా అడ్డం పెడదాం. మన 100 మందిని అయితే క్షణంలో గెలుస్తాడు, అదే 1000 మంది సైనికుల్ని ఇంకా మనం కొంతమంది స్నేహితుల్ని పెట్టామంటే వాళ్ళందరితో జల్లు పోరాడి కొంచెం అలిసిపోతాడు. అలిసిపోయిన వెంటనే భీముడికి ఉన్న బలహీనత ఎక్కడో చోట చెట్టు కింద పడుకుని నిద్రపోవడం. వాడు చెట్టు కింద పడుకున్నాక వాడిని గంగలో తోసి చంపేద్దాం అనుకున్నారట. అన్నట్టే భీముడు జలక్రీడలాడాడు, అందరి మీద ఒక్కడే నీళ్లు చల్లి 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 అలిసిపోయి ఒడ్డు మీదకొచ్చి ఆ ఒడ్డు మీద చల్లని చెట్టు నీడలో పడుకుని గాఢంగా నిద్రపోయాడు. అతిగాఢంగా గురక పెట్టి నిద్రలేస్తామా, గురక ఎవరికి వస్తుంది, శ్లేష్మం ఎక్కువైపోయిన అనారోగ్యవంతుడికి. భీముడు అత్యంత ఆరోగ్యవంతుడు, అంచేత మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఉట్టి అబద్ధం. భీముడికి అలాంటి దరిద్రపు నిద్ర ఎప్పుడూ లేదు. భారతంలో మీరు వింటారు కదా నేను చెప్పేది, ఒరిజినల్ వేదవ్యాసుని భారతము, నన్నయ్యాదుల కవిత్వం చెబుతున్నాను, సినిమా కథలు చెప్పను, ఎందుకంటే కొన్ని పాత్రల్ని కంపు చేశారు అలాగా. భీముడంత ఆరోగ్యవంతుడు, భీముడంత తక్కువ నిద్రపోయేవాడు పాండవులలో ఎవరూ లేరు. అందుకే భీముడు రాత్రిపూట సింహబలుణ్ణి వండి చంపేవాడు. అది రేపు మాపుల్లో కథల్లో మీరు వింటారు. అందువల్ల శ్రద్ధగా సరైన సమయానికి రండి. భీముడు అంత అత్యంత ఆరోగ్యవంతుడు, సుఖంగా నిద్రపోతాడు, మాట వరసకు కూడా గురకొచ్చేది కదట, శ్లేష్మం లేనివాడు, అజీర్ణ వ్యాధి లేనివాడు, గ్యాస్ ట్రబుల్ లేదు ఆయనకి. అటువంటి వాడికి ఎందుకు గురక వస్తుంది, మనకంటే దరిద్రం, గ్యాస్ ట్రబుల్స్ అవి ఎక్కువైపోవడం వల్ల హాని ముక్కులు పూడుకుపోయి అరుస్తాం. కానీ ఆ మధ్యన ఒక ఆవిడ ఉపన్యాసంలో కూర్చుని వారు ఏం తినొచ్చిందో, ముందు వరుసలో కూర్చుని మధ్య మధ్యలో ఇలా నోరు వెళ్ళబెట్టి అరిచింది, పక్కన వాళ్ళు అడిలిపోయి కొంచెం పొడిచారు, పొడిస్తే నేను నిద్రపోవట్లేదండి సమాధి స్థితి అంది పైగా ఆవిడ. ఇదేం సమాధి స్థితి, ఆవిడ గురక విని మేము సమాధిలోకి వెళ్ళేటట్టున్నాం. కాబట్టి ఏది ఏమైనా భీముడు మహానుభావుడు, హాయిగా నిద్రపోతున్నాడు. పళ్ళు పటపట కొరికాడు దుర్యోధనుడు, దొరికాడురా వీడు, నాకు గాఢమైన ప్రగాఢమైన ద్వేషం వీడంటే, ఈ నీచుణ్ణి చంపే సమయం వచ్చిందనుకున్నట్ట. ఆ పవన్నజు అతి ఘనల్లతి కాపాశావల్లుల నంటగట్టిల్చి మహాకోపమున గంగమడువులు త్రోపిల్చె సుయోధనుండు దురితకరుండై. భీముణ్ణి కఠినమైన అడవి తీగలు పట్టుకొచ్చి, అడవి తీగలు కొన్ని ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి, వాటిని తెంచుకోవడం ఏనుగు వల్ల కూడా కాదు, అటువంటి తీగలు తెప్పించేసి కాళ్ళు చేతులు ఒళ్ళు మొత్తం ఇంత పెసరు ఖాళీ లేకుండా శరీరం అంతా బంధించేశాట. అంటే శరీరం అంతా ఒక వలలా తయారు చేసేశాడు, అంతలా తీగలతో కట్టి కట్టి కట్టి. రే రెండ్రే అని ముఖమంతా ఎర్రబడిపోతూ ఉండగా, పళ్ళు పటపటలాడిస్తూ నాలిక బయట పెడుతూ ముక్కు పుటాలు అదురుతూ ఉండగా సోదరులతో కలిసి లోతైన గంగ మడుగులకు తోసేశాట. అందుకే అక్కడ మహాకోపమున అన్నాడు, ఆ కోపాన్ని ఇక ఊహించలేమన్నమాట, అంత తీవ్ర క్రోధంతో తోసేశాడు. సుయోధనుడికి భీముడి మీద ఉన్నంత కసి ప్రపంచంలో ఇంకెవరి మీద లేదు. ఆ చిన్నప్పుడు ఆటల్లో ఓడిపోయి ఇంత కసి పెంచుకున్నాడు. మనకి భారతం చెబుతున్న సత్యం అదే, ఆటలు ఆటల కింద ఉండాలి. ఆటల్లో ఎవరితోనైనా నెగ్గాలంటే మనం ఇంకా గొప్పవాళ్ళు అవడానికి ప్రయత్నించాలి, కానీ చంపేస్తామా, మనకంటే 10 మార్కులు ఎక్కువ వచ్చాయని వాడికి విషం పెట్టి చంపడమా, అది ధర్మమా? విద్యలలో స్పర్ధ ఉండాలి. అది ఎలా ఉండాలి, అవతలవాడు బాగా చదువుతూ ఉంటే ఇంకొంచెం కృషి చేసి చదవడానికి ప్రయత్నించు, లేదా అభినందించు. మనం ఎంత గింజుకున్నా భగవంతుడు కొందరు కొన్ని శక్తులు ఇస్తాడు. ఒక్కొక్క వ్యక్తి ఉపన్యాసం చెబుతుంటే ఒక జనం 100,000 మంది వచ్చారనుకోండి, సంతోషించు, మనకు కనీసం ఈ మాత్రమైనా వచ్చారని ఆనందించు. అంతేగాని వాడికి జనం వచ్చారు కదా అని నువ్వు టీవీ ఎక్కి వాడి మీద అభాండాలు వేస్తే వాడి జనం తగ్గరు, నీకే అభాండం వల్ల ప్రమాదం వస్తుంది. ఏ రంగంలో అయినా అంతే, ఆ రంగంలో అభివృద్ధి చెందుతున్న వాడిని నీవు నీ శక్తితో ఇంకా పైకి రావడానికి ప్రయత్నించు, అలా ఎదుర్కో. అంతేగాని మాట వరస కూడా ఇతరులను చంపడానికి ప్రయత్నించకూడదు. ఇప్పుడు జరుగుతున్న దరిద్రపు రాజకీయాలు అవే, హత్యలు చేయించుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం, బాంబులు పెట్టుకోవడం, దీనివల్ల ఏమిటి లాభం? దుర్యోధనుడు వీళ్ళందరికీ ఆజ్యుడు అన్నమాట. ఇలా హత్యలు చేసేవాళ్ళు ఉంటారు, ఈ బాంబులు పెట్టేవాళ్ళంతా దుర్యోధనుడి యొక్క వంశం వాళ్ళు. ఆ దుర్యోధనుడు చచ్చి వెళ్లలో ప్రవేశించాడు అన్నాడు ఒక్క దుర్యోధనుడు. ఇప్పుడు ఈ ఊరూరు ఒక దుర్యోధనుడు, వీడు అలా తోసి పారేశాట. కానీ భగవంతుడు ఉన్నాడండి, ఎవడైనా పాపాత్ముడు ఒక మహాత్ముడికి అపకారం చేస్తే వాడిని రక్షించడానికి దైవం ఎప్పుడూ ఉంటుంది. ఆ గంగమడుగులో పడగానే భీముడు ఆ మడుగుండ నాగలోకానికి పోయాడు. ఏకంగా పాతాళంలో నాగలోకానికి సరాసరి వెళ్ళిపోయింది ఆ మార్గం. ఆ తర్వాత నాగులు ఆ మార్గాన్ని మూసేశారు, ఎందుకంటే అందరం లేదా నాగలోకానికి వస్తే ప్రమాదం అని, లేకపోతే గంగలో ఆ మడుగు ఉండేది చాలా కాలం. ఆ మార్గమును నాగులు భీముడు వెళ్ళిన తర్వాత మూసేశారు అని మనకి మహాభారతంలో ఉత్తరాది వాళ్ల యొక్క ప్రతి ద్వారా తెలుస్తుంది. భీముడు ఆ మడుగులోంచి పాతాళానికి వెళ్ళగానే అక్కడ కాపలాకి వస్తున్న నాగజాతి వాళ్ళు, ఎవడో భూలోకం నుంచి మానవుడు వచ్చాడు, వీడిని చంపండ్రా అని మీదబడి టక్ టక్కని కాటేశారట. కాటేస్తే ఆయన ఒంటికి ఎలా ఉంది, ఎవరో చక్కగా నెమలీకలతో రాసినట్టుందిట, దెబ్బతో ఆయనకు మెలకు వచ్చింది, ఒళ్ళంతా కట్లున్నాయి, హుమ్ అన్నాడు. అండంతో మొత్తం తీగలన్నీ పటపట తీగవతల పడిపోయాయి. తెగగానే ఎవర్రాని చూసట్ట, మంచి బలమైన సర్పములన్నీ మానవాకారాలు ధరించి, ఎవడెవరాను మా పాతాళ్లోకానికి వచ్చి కట్లు తెంచుకుని మా కాటు తిని కూడా బతుకుతావా, నిన్ను వేటు వేస్తాం అని మీదపడ్డారు. చితకొట్టి పారేశాడు, ఒక పావు గంటలో నాగుల యొక్క నడుములు విరగొట్టాడు, తోకలు పట్టుకుని విసిరవతలు పారేశాడు, మానవ రూపంలో ఉన్న వాళ్ళ నెత్తి చితకబొడిచాడు, పడగలు చితికిపోయి కొన్ని వేల మంది సర్పజాతి వాళ్ళు హడిలిపోయి పరుగు పరుగున వాసుకు దగ్గరికి వెళ్ళి బాబోయ్ రక్షించన్నారట. హతావశేష భీమేన సర్వే వాసుకిం అభ్యయుహు. హతశేషులు అంటే చావు దెబ్బలు తినగా మిగిలిన వాళ్ళంతా, కొంచెం నడవగలిగిన వాళ్ళు, పాకగలిగిన వాళ్ళు, పరిగెత్తగలిగిన వాళ్ళు వాసుకి దగ్గరికి వెళ్ళి, ఓ సర్పరాజా వాసుకి ఇదొక విచిత్రం, ఎవడో గంగమడుగులో నుంచి పాతాళ్లోకానికి వచ్చాడు, వాడెంతా చూసి ఒక 12 ఏళ్ళు మాత్రమే వయస్సుండే కుర్రాడు, వజ్రంలో ఉంది వాడి శరీరం, అందంగా ఉన్నాడు కానీ బలంగా ఉన్నాడు, మమ్మల్ని పడగలు చితకబొడిచాడు, తోకలు పీకాడు, కొందరిని చంపాడు, ఒక్క కుర్రాడేమిటి ఇంతమందిని చంపడం ఏమిటని మాకు ఆశ్చర్యంగా ఉంది, మాలాంటి సర్పములు కాటు వేస్తే మానవులు బతుకుతారా, భస్మం అయిపోవాలి, కానీ వాడేం అవ్వడం లేదు అనగానే వాసుకి, ఎవడరా అక్కడ, వాడు అంతం చూద్దాం నడవండి అని బయలుదేరబోతూ ఉంటే టక్కన ఆర్యకుడు అని పేరు కలిగిన ఒక సర్పరాజు వచ్చాడు. ఆయన వాసుకి సోదరుడు అవుతాడు. ఆగండి ఆగండి, ఆ వచ్చిన వాడు ఎవడో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. పూర్వం ఒకప్పుడు సూర్యుడు అని పేరు కలిగిన ఒక యాదవరాజు ఉన్నాడు. ఆ యాదవరాజు తండ్రి మన నాగజాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మన నాగజాతి స్త్రీ యొక్క కుమారుడు సూర్యుడు, ఆ సూర్యుడి కొడుకు సూరసేనుడు, సూరసేనుడి కొడుకు వసుదేవుడు, ఈ కుంతి మొదలైనటువంటి వాళ్ళు. ఈ కుంతి మన దౌహిత్రుడి దౌహిత్రురాలు. ఆవిడ కొడుకు ఇప్పుడు వచ్చాడు, అంటే మన నాగజాతి యొక్క ఆడబొడుచు యొక్క కొడుకు వస్తే వాడితో మనం యుద్ధం చేయడం ఏంటి? వాడెవడో కాదు, కారణజన్ముడు, వాయుపుత్రుడు, అతన్ని మనం రక్షించాలి, అతడి వల్ల ధర్మం నిలబడుతుంది, గౌరవంగా తీసుకురండిరా నాగుల్లారా అనగానే వాసుకి చెప్పగానే కొంతమంది వెళ్ళి వినయంగా పిల్లాన్ని తీసుకొచ్చారు. ఏమయ్యో యుద్ధం చేయకు, మా రాజుగారు పాతాళరాజు, ఏకంగా వాసుకి ఆదిశేషుడి తమ్ముడు, శివుడి కంఠభూషణం, నిన్ను చూడాలనుకుంటున్నాడు అనగానే, చిన్నప్పుడు వీళ్ళ అమ్మ చెప్పిందిట, శివుడి మెడలో వాసుకని ఉంటాడు, ఆయన మీకు తాతగారి వరస అవుతాడు, మహానుభావుడని, అందుకని వెంటనే వినయంగా వచ్చి తాతగారికి దండమన్నట్ట. అప్పుడు ఆర్యకుడు ముందుగా, నువ్వు మా దౌహిత్రుడి యొక్క దౌహిత్రుడు రా నాయన, కుంతిని చూసి చాలా కాలం అయింది, ఎప్పుడో చిన్నప్పుడోసారి గంగానదీ స్నానానికి వస్తూ ఉంటే నేను సర్పరూపంలో వెళ్ళి దీవించాను, నువ్వు మళ్ళీ వచ్చావా, ఇదిగో ఈయన వాసుకి అనగానే వాసుకి కూడా నమస్కరించాడు ఆయన. వాసుకి గాఢంగా కౌగిలించుకుని, కుర్రాడా నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అంటే, తాతగారు మీ ఆశీర్వచనం చాలన్నట్ట. ఆ చిన్న కుర్రాడు ఎంత సంస్కారంగా మాట్లాడాడు, మీ ఆశీర్వచనం చాలు, పెద్దలకి తెలియక అపచారం చేసి ఉంటే నన్ను క్షమించండి, పావులు నన్ను కొడుతూ ఉంటే ఆత్మరక్షణకు యుద్ధం చేశాను, వాళ్ళని చంపాలని కాదన్నట్ట. ఆయన పక్కపక్కనవి ఇలాగే ఉండాలరా బలం, అంతేగాని అవి చంపేస్తూ ఉంటే చచ్చిపోతా అంటే అటువంటి వాడు క్షత్రియుడు అవుతాడా? ఈలోపు ఏం చేశాడు ఆర్యకుడు, ఈ కుర్రవాడికి నాగామృతాన్ని, ఇతడు మహాబలవంతుడు అవుతాడు, మన దగ్గర నాగామృతం పెద్ద పెద్ద కుండల్లో ఉన్నాయి,
ఒక కొండ తాగితే 10,000 ఏనుగుల బలం వస్తుంది. అటువంటివి ఎన్ని కొండలు తాగితే అన్ని కొండలు తాగమనండి, దాంతో వీడు మహాబలవంతుడు అవుతాడన్నట్ట.
బలం నాగ సహస్రస్య యస్మిన్ కుండే ప్రతిష్ఠితం. ఒక్కొక్క కొండలో కొంత నాగామృతం పెట్టారు. అలాంటి నాగామృతాలు 7 కొండలున్నాయి. ఒక్కొక్క కొండ తాగితే 1,000 ఏనుగుల బలం వస్తుంది. ఇంచుమించుగా 10,000 ఏనుగుల బలాన్ని ఇస్తుందిట. నీ ఇష్టం, ఎన్ని తాగుతావో తాగు అన్నాడు ఆర్యకుడు. వెంటనే భీముడు వచ్చి ఒక కొండ ఎత్తుకు గుడుక్కుని తాగేశాడు. అసలు ఒక కొండ తాగడం అంటే మాటల పక్కన వాటర్ బాటిల్ పెడితేనే 2 రోజులు తాగుతున్నాను నేను. అటువంటిది ఒక కొండ ఎత్తి గడగడ తాగాడు ఆయన. ఒకటి కాదట, యావత్ పెబతి తా బాలోయం తావదస్మై ప్రదీయతాం. ఒక కొండ తాగ్గానే వాసుకి అన్నాడు, ఈ కుర్రాన్ని పరీక్షిద్దాం, ఎన్ని తాగుతాడో తాగమనండి అన్నారట. 1,000 కొండలు పెట్టారు అక్కడ. భీముడు విడిచిపెట్టకుండా 8 కడవలు, కడవలంటే ఏదో ఇంత బాటిల్ సరుకోకండి సుమా, దాదాపుగా 5,000 లీటర్ల జలం ఉండేటటువంటి, అమృతం ఉండేటటువంటి కడవలు 8 కడవలు గడగడగడగడ తాగట. ఆ 8 కడవలు తాగానే కొంచెం మత్తు వచ్చి పడుకున్నట్ట. అంటే ఆ అమృతం తాగితే కొంత మత్తు వస్తుంది. అసలు ఏదైనా ఎక్కువ తాగితే మత్తే, అన్నం ఎక్కువ తింటే నిద్రపోం. ఇడ్లీలు దొరికా కదా అని వాయి తిన్నారంటే నిద్రపోతారు. అందుకని ఉపన్యాసానికి వచ్చే ముందు 2, 3 తినాలు కానీ మరీ బొత్తిగా 50 తింటేలాగా. మీరు మహాత్ములు కనుక తక్కువ తిని వస్తుంది అనుకోండి. ఈయన అలా తాగి పడుకున్నాడు. వెంటనే ఆర్యకుడు వచ్చి, నాయనా అని నెత్తి మీద నివిరి, స్వస్థంగా ఉన్నావా అంటే హుమ్ అని లేచాడు ఆయన. అలా అనగానే ఆ మత్తులోంచి తేరుకుని ఆ పక్కనున్న తాతగారిని ఆర్యకుడిని కుడి చేతుల్లో తొయ్యగానే ఆయన ఎగిరి ఎక్కడో పడిపోయట. ఓరి దేవుడో, నీవు 10,000 ఏనుగులు కాదు నాయన, అపరిమితమైన అనంత బలవంతుడు అయ్యావు. మామూలుగా ఒక కొండ తాగితేనే 10,000 ఏనుగులు బలం వస్తుంది, ఇక నీకు తిరుగులేదు. నీతో రాక్షసులు యుద్ధం చేశారా పప్పు పప్పు అయిపోతారు, నిశ్చింతగా మా దగ్గర విశ్రాంతిగా ఉండు అని నాగలోకంలో 8 రోజులు అట్టే పెట్టేసి ఆ కుర్రవాణ్ణి. అప్పుడప్పుడు నాగజాతి స్త్రీల చేత నృత్యం కూడా చేయించి చూపించారు. చూసారా, యోగ జాతకుండి చంపుదామని వాళ్ళు అనుకుంటే నాగాయుత బలవంతుడు అయ్యాడు ఆయన. కారణ జన్ములకి భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుంది. ఇంకా ఈలోపు అక్కడ కుంతి 7 రోజులు గడిచింది, 8వ రోజులో గడుగు పెట్టాం. కుర్రవాడు ఏమైపోయాడు, జలక్రీడలకి వెళ్ళినవాడు చెట్టు కింద పడుకుని నిద్రపోయినవాడు కనబడకుండా పోయాడని ఏడుస్తూ ఉంటే ఈలోపు యూత్సుడని ఒకడున్నాడు, కౌరవులలో ధృతరాష్ట్రుడి కొడుకు. ఆయన చాలా మంచివాడు. ఆయన ఆ ఒక్క కుర్రాడే కౌరవులలో ధర్మాత్ముడు. ఆ యూత్సుడు వచ్చి, అమ్మా నువ్వు బాధపడినా సరే సత్యం చెప్పాలి, కుర్రాణ్ణి నీళ్లలో తోసేశాడు దుర్యోధనుడు అనగానే కుంతి గుండెలు బాదుకుని ఏడ్చింది. ధర్మరాజు ఏడ్చాడు. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా, ఈ విషయాన్ని భీష్ముడికి ధృతరాష్ట్రుడికి చెప్పకుండా మనస్సులో పెట్టుకున్నారట. అనవసరంగా పిల్లలకి వచ్చిన తగాదా పెద్దదవుతుందని. ఇంతలో ఆకాశవాణి, నువ్వేం భయపడకు, నీ కుమారుడు క్షేమంగా వస్తాడు అన్నది. విదురుడు ఇంతలో వచ్చాడు, అమ్మాయి భీముడి జాతకం నాకు తెలుసు, ఎవరెన్ని ప్రయత్నములు చేసినా 128 ఏళ్లలోపు వాడికి చావు రాదు, నిశ్చింతగా ఉండు అనగానే కుంతికి కూడా ఎడమకన్ను అదిరిందిట. సరిగ్గా 8వ రోజు నాగదేవతలు వచ్చి ఈ కుర్రవాణ్ణి కుంతి దగ్గర దేబెట్టి అదృశ్యమైపోయారు. అప్పుడు అతన్ని చూచి కౌగిలించుకుని ఏడ్చింది ఆవిడ, అమ్మా ఎందుకు భయపడతావు, ఇదిగో చూడు నాగాయుత బల సంపన్నుండి వచ్చాను, ఇప్పుడు గనక దుర్యోధనాదులు వచ్చారా ఒక్కసారి ఉక్కడగించేస్తాను, వాళ్ళని తుక్కుతుక్కు చేస్తానగానే, నాయన నీకు ఒక మాట చెబుతున్నాను, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకో, ధృతరాష్ట్రుడికి కానీ భీష్ముడికి కానీ తెలియకూడదు, విదురుడికి నాకు నీ సోదరులకి తప్ప మరొకరికి వాళ్ళకి తెలియకూడదు అనగానే వాళ్ళు మనస్సులో అణుచుకున్నారట. అంత జాగ్రత్తగా ఉంచిందండి ఆవిడ. ఎందుకు ఈ పిల్లల వల్ల చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి మనస్పర్ధలు రావడం అని. అయినా మూర్ఖుడికి అర్థం కాలేదు దుర్యోధనుడికి. వాడు మాత్రం బాధపడ్డాడు, గంగలో తోయించాం, ఈ దౌర్భాగ్యుడు ఇంకా బలవంతుడై వచ్చాడు, ఇతడు నాగాయుత బలవంతుడయ్యాడు, అమృతం తాగాడని మాత్రం తెలియదు, కానీ తిరిగి వచ్చినందుకు దుఃఖించాట. ఒకరోజు ఏం చేశారు, మంచి వనభోజనం పెట్టుకుందాం భీమసేన అన్నారట. ఓ వనభోజనం అంటే నాకు ఇష్టం అన్నాడు ఈయన. మేము 100 మంది ఎంత తింటావు, నువ్వు ఒక్కడివి అంత తినకుండావా అన్నాడు దుర్యోధనుడు. తింటాను పోటీ అన్నట. ఒక్క మెతుకు కూడా పక్కవాడికి పెట్టకూడదంటే పెట్టకుండా తింటానన్నాడు. వెంటనే వీడు ఏం చేశాడు, వసంత భోజనంలో విందు భోజనంలో కాలకోట విషం నాలిక మీద పెట్టుకోగానే ఎవడైనా చచ్చిపోతాడు అటువంటి విషం కలిపి పులిహేర దద్దోజనం నేతి లడ్డూలు, లడ్డూలో పలుకు పలుక్కి ఒక జీడి పలుకు అటువంటి వేసి, అసలు లడ్డూ చెయ్యాలండి, అసలు డాల్డా వేయకుండా చెయ్యాలి, అటువంటి నేతితో తయారు చేసి పెట్టారట. వాళ్ళ నూరుగురికి ఒక ఆహారం, ఈతనికి ఒక్కడికి ఒక ఆహారం పెట్టారు. నీ దాంట్లోంచి మెతుకు మిగలకూడదన్నాడు దుర్యోధనుడు. నువ్వు తిన్నాక మేము తింటామన్నట్ట. ఈయన పోటీ అని మొత్తం తినేశాడు. తింటూ ఉంటే ఏం జరిగిందో తెలిసిన, ఆ సమయంలో అక్కడికి ఈ దుర్యోధనుడి తమ్ముడు యూత్సుడు వచ్చాడు. ఇదిగో ఇందులో విషం కలిపాడు మా అన్నయ్య, కాలకోట విషం, చచ్చిపోతావు అని చెప్పాట. భోజనే భీమసేనస్య పునఃప్రాక్షేపయద్విషం కాలకూటం నవం తీక్ష్ణం సంభృతం రోమహర్షణం. నిజానికి కాలకూట విషం తీవ్రమైనది, అన్నంలో కలిపారు. దాని మీద చెయ్యేస్తే కూడా చెయ్యి కాలిపోతుందిటండి. ఒక మాదిరివాడైతే విషం మీద చెయ్యి పడితేనే చచ్చిపోతాడు. అందుకే రోమహర్షణం అన్నారు. శరీరాన్ని గగుర్పాటుకి గురి చేసే భయంకర విషం. సైనైడ్ అని ఒకటి ఉంది, పొటాషియం సైనైడ్ అని. దాని రుచి ఎవరికీ తెలియదు. ఎందుకని, అది నాలుక మీదకి వెళ్ళిన వెంటనే చచ్చిపోతాడు. అందువల్ల ఆ రుచి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అటువంటి కాలకూట విషాన్ని కలిపారు. ఆ విషయాన్ని యూత్సుడు చెబితే, ఆ విషమేగా నాకు ఆకలిస్తోంది, పైగా లడ్డూలు పులిహేర దద్దోజనం కట్టు పొంగలి ఓయ్ బాబోయ్ ఈ చక్కెర పొంగలి ఇవన్నీ చూస్తూ విషం గిషం అంటావా, నేను తినేస్తాను, ఏమైతే ఎత్తున్నాను తిని తస్తాను లేరా అన్నట్ట. మంచి ఆహారం దొరుకుతుంటే అనారోగ్యం అనారోగ్యం చస్తామేమో అని భయపడి ఎంతకాలం బతుకుతాం అని మొత్తం తినేశాడు. ఆ మహానుభావుడికి భగవంతుడు ఇచ్చిన వరం జీర్ణశక్తి గొప్పది. అది తింటే క్షణకాలం మొత్తం వచ్చింది అంతే, హాయిగా ఉన్నాడు ఆయన. దాంతో దుర్యోధనుడు తెల్లబోయాడు. ఇది ఎక్కడ గొడవరా, ఇంత విషం పెట్టినా వీడు చావలేదు, వీడియో ముహూర్తంలో పుట్టాడు బాబు, ఏ నక్షత్రం అనుకున్నాడు అతడు. మరొక రోజు భీముడు హాయిగా నిద్రపోతూ ఉండగా తన రథసారథిని పిలిచి నల్ల త్రాచు పాములతో కాటేయించన్నట్ట. పాములు వాళ్ల ద్వారా నల్లని భయంకరమైన త్రాచు పాముల్ని తెప్పించి కాటేయించాడు భీముణ్ణి. ఆ పాములు వచ్చి మీదబడి దాదాపు ఒక 100-1000 పాములు ఒకదాని తర్వాత ఒకటి బుస్సు బుస్సు అని కాటేస్తున్నాయి. ఇలా ఒక 10-15 సార్లు కాట్లేశాక అప్పటికి భీముడికి ఒంటి మీద ఏవో చీమలు చిటుక్కుబట్టున్నాయి అని మెలకు వచ్చింది. అల్లగుబల్లుడు భీముడును అంతన్న మేల్కొని అవిషోరగంబుల చరణంబుల చెమరి ముక్కున వాతను నెత్తురల్కగా తలరగ సారథిల్ చరచే తానపహస్తమున వసుంధరా తలమున త్రెళ్ళె సారథియు తక్షణమాత్రన ముక్త జీవుడై. మహావీరుడు భీముడు ఈ పావులు కాటేయగా ఆ స్పర్శకి మెలకు వచ్చి చూస్తే పక్కన 100 కొద్దీ పావులు తిరుగుతున్నాయి. ఓహో మీరిటే అని వాటన్నిటినీ కాళ్లతోటి చేతులతోటి తొక్కి చంపేశాడు. చరణమూలం చెమరి అన్నాడు అన్నమాట. అంటే కాళ్లతో తొక్కితే చచ్చిపోయేటవి, రబ్బర్ని తొక్కినట్టు తొక్కేశాడు వాటిని. ఈ విధంగా చంపి ఎవరి ఈ పాముల మీదకి పంపిందని చూస్తే సారథి కనబడ్డాడు, దుర్యోధనుడి సారథి. వెంటనే ఎడంచెత్తు వాడి నెత్తి మీద దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకే వాడి ముక్కు నోరు పగిలిపోయి నెత్తురు కొక్కుని కింద పడి ముక్కలు ముక్కలు చచ్చిపోయాట. త్రెళ్ళే సారథి ఢామ్ అనే శబ్దంతో కింద పడి తెచ్చాడు. దుర్యోధనుడు దూరం నుంచి ఎందుకైనా మంచిదని పారిపోయాడు. ఎడంచెత్తో కొడితే సారథి తెచ్చాడు, పాములు తెచ్చాయి, ఇప్పుడు వీడు కొడితే మేమేమవుతామో అని. ఈ విధంగా భీముడికి ఎన్ని అపకారములు చేసినా అవన్నీ వ్యర్థమైపోయాయి. కృతజ్ఞుడికి ఉపకారములు చేస్తే ఎలా వ్యర్థమో అలా భీముడిని వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈలోపు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎంతసేపు ఆటలే ఆడుకుంటున్నారు, చిన్న చిన్న కుస్తీ పట్లు పడుతున్నారని మహాత్ముడు భీష్ముడు కృపాచార్యుణ్ణి పిలిచి, కృపాచార్య ఈ పిల్లలందరికీ విలువిద్య నేర్పు అన్నాడు. ఈ కథ వింటున్న జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఈ కృపాచార్యుడు ఎవరని అడిగట. అయితే చెబుతున్నా విను, పూర్వం గౌతముడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి శరద్వంతుడు అని కొడుకున్నాడు. ఈ శరద్వంతుడు చిన్నప్పటి నుంచి వేదములు చదువుకోకుండా ధనుర్వేదం నేర్చుకున్నాడు. ధనుర్విద్య అంటే ఆయనకి ఇష్టం. కొంతకాలం ధనుర్వేదంలో బాగా ఆరితేరాక జీవితం మీద విరక్తి కలిగి కఠిన వైరాగ్యంతో కేకారణ్యంలో తపస్సు చేశాడు. ఈయన తపస్సుకి ఇంద్రుడు భయపడ్డాడు. ఈతడు తపస్సు చేసి స్వర్గాన్ని లాక్కుంటాడేమో అని ఆయన తపస్సు పాడు చేయడానికి జలపద అని ఒక అప్సరసను పంపాడు. ఆ అప్సరస వచ్చి ఈయన ఎదురుగుండా నాట్యం చేసింది. అప్సరసను చూడగానే ఇంత నిష్ఠాగరిష్ఠుడైన ఈయనకి ఇంద్రియాలు చలించి రేతపాతం అయ్యింది. ఆ రేతస్సు కిందన్న శరత్తులో అంటే రెల్లుగడ్డిలో పడింది. ఆ క్షణమే ఆ రెల్లుగడ్డిలోంచి ఒక కుర్రాడు ఒక అమ్మాయి తయారయ్యారు. వెంటనే ఈయన ఆ ధనుస్సుని జింక చర్మాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సమయానికి అక్కడికి శంతన మహారాజు వేటకొచ్చాడు. రెల్లుగడ్డిలోంచి చిన్నపిల్లల ధ్వని విని అక్కడికొచ్చి చూశాట.
అప్పుడు అక్కడ చూసి ఆశ్చర్యపోయి జంక చర్మము ధనుస్సు బాణములు ఉన్న చోట ఈ రెల్లుగడ్డిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంటే ఎవరో ధనుర్వేదమును నేర్చుకున్న మహానుభావుడి పిల్లలు వీళ్ళు అని గ్రహించి దేవుడిచ్చిన కృపతో వీళ్ళు నాకు దొరికారని శంతనుడు వాళ్ళిద్దరికి మగవాడికి కృపుడు అని పేరు పెట్టాడు, ఆడపిల్లకి కృపి అని పేరు పెట్టాడు. కృపహ కృపి అని పేరు పెట్టి ఇంటికి తీసుకురాగానే ఈ విషయం తెలుసుకున్న శరద్వంతుడు వచ్చి, వీళ్ళిద్దరూ నా పిల్లలే, అప్సరసలు చూసిన నాకు రేతఃపాతమయ్యింది, అందులోంచి పుట్టారు, శరత్తులోంచి పుట్టడం వల్ల ఇతడు శరస్తంభ జన్ముడు అవుతాడు, శరద్వంతుణ్ణి నా కొడుకు గనక శారద్వంతుడు, నువ్వు పెట్టిన కృప అనే పేరుతో కృపాచార్యుడిగా ప్రసిద్ధికెక్కుతాడు. ఈ అమ్మాయి కృపి వీళ్ళని జాగ్రత్తగా భీష్ముడితో సమానంగా పెంచు, ఎందుకంటే అప్పటికే శంతనుడికి భీష్ముడు కొడుకున్నాడుగా, అతనితో కలిపి ఇతన్ని కూడా చదివించు, వీళ్ళని గొప్పవాళ్ళని చెయ్యని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కృపాచార్యుడు భీష్ముడికి స్నేహితుడై, భీష్ముడి కంటే కేవలం కొంచెమే చిన్నవాడు అతడు, అందువల్ల అతడు కూడా భీష్ముడిలాగే పరశురాముడు మొదలైన వాళ్ళ దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నాడు, వేదాలేమో వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. భీష్ముడు ఆయన క్లాస్మేట్స్ అన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి తన చెల్లెల్ని కృపాచార్యుడు తన చెల్లెల్ని కృపిని శంతనుడి యొక్క అనుమతితోటి ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకే ద్రోణాచార్యుడు బావగారు అయ్యారనమాట, కృపిని కేవలం ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ కృపాచార్యుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే భీష్ముడి యొక్క స్నేహితుడు గనక, తాను కూడా ధనుర్విద్యలో ఆరితేరినవాడు గనక, భీష్ముని అనుమతి మీద చిన్నప్పుడు వాళ్ళకు కొంతకాలం విలువిద్య నేర్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణాచార్యుడు వాళ్ళకు గురువు అయ్యాడు. ఆ ద్రోణుడి కథ కూడా చెబుతున్నా విను. భరద్వాజుడని ఒక ముని ఉన్నాడు. ఆయన గంగానదిలో ఒకనాడు స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తూ ఉండగా ఘృతాచి అని ఒక అప్సరస ఆ నదీ తీరంలో కనపడింది. వెంటనే ఈయనకు కూడా రేతఃపాతం అయ్యింది. వెంటనే ఆయన ఏం చేశాడు, దానిని గంగానదికి స్నానానికి వెళ్లి మంచినీళ్లు తేవడానికి గంగాజలం తేవడానికి ఒక కలశం పట్టుకెళ్ళాట. ఆ కలశంలో తన అమోఘమైన రేతస్సు నుంచాడు. ఆ రేతస్సు కలశంలో పెట్టగానే శుక్రుడి యొక్క శుక్రాచార్యుడి యొక్క దేవగురువు యొక్క రాక్షస గురువు యొక్క అంశం అందులో ప్రవేశించింది. ఆ శుక్రుడి అంశతో ద్రోణుడు పుట్టుకొచ్చాడు. ద్రోణము అంటే కలశము కొండ, అందులోంచి పుట్టాడు గనక ద్రోణుడు అయ్యాడు. కలశ సంభవుడు ఆయన, కుంభ సంభవుడు ఆయన. ఆ కుంభ సంభవుడు పుట్టగానే నల్లని శరీరంతో, అవడానికి శుక్రాచార్యుడి అంశతో పుట్టినా తెల్లగా పుట్టకుండా నల్లగా పుట్టాడు. నీలమేఘఛాయ శరీరుడై మంచి ఆజానుబాహువై తీవ్రమైన విశాల నేత్రాలతో యావజ్జీవితం చత్వారం లేనటువంటి దృష్టితో పుట్టాట. చచ్చేదాకా చత్వారం లేదు ఆయనకి. సాధారణంగా 60 దాటాక కళ్ళు ఎవరికైనా తేడా వస్తాయి. ఇప్పుడు 25 5 వస్తున్నాయి అనుకోండి. ఆయన ఆయన యావజ్జీవితం చురుకైన కళ్ళతో పుట్టాడు. ఆ ద్రోణాచార్యుడు పుట్టిన అదే సమయంలో ఈ భరద్వాజుడికి కూడా ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన పురుషత్తుడు అని ఒక రాజు. ఆ రాజుగారు కూడా భరద్వాజుడితో పాటు గంగానదికి వచ్చాడు. ఆయనేమో మేనకను చూచాడు, ఆయనకి రేతపాతం అయ్యింది. ఆయన మాత్రం కుండలో పెట్టకుండా ఈయనకి వల్లే కాలితో తొక్కాడు. తొక్కడగానే అందులోంచి మరుద్గణముల యొక్క అంశతోటి ద్రుపదుడు పుట్టుకొచ్చాడు. ఈ విధంగా పురుషత్తుని కొడుకు గనక ద్రుపదుడికి పారషత్తుడని పేరు. ఇద్దరూ మిత్రులు, పురుషత్తుడు ఈ మహానుభావుడు భరద్వాజుడు మిత్రులు. భరద్వాజుడు కొడుకు భరద్వాజుడు ద్రోణుడు, పురుషత్తుని కొడుకు ద్రుపదుడు. మిత్రుల కొడుకులు ఇద్దరూ మిత్రులు. ఈ విధంగా మరుద్గణముల అంశతో ద్రుపదుడు, శుక్రాచార్యుడి అంశతోటేమో ద్రోణాచార్యుడు పుట్టుకొచ్చారు. ఈ ఇద్దరు కలిసి అగ్నివేష్ముడు అనే పేరు కలిగిన ఒక ఋషి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం పోయాక ఇద్దరు ధనుర్విద్య నేర్చుకున్నాక ద్రుపదుడు చిన్న వయస్సులోనే తండ్రి రాజ్యానికి వారసుడై రాజయ్యాడు. ఆయన రాజై వెళ్లేటప్పుడు, మిత్రమా, నేను పాంచాల రాజును అవుతున్నాను, నేను రాజునయ్యాను కదా అని నన్ను దూరం పెట్టద్దు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, నీకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా ధనం కావాలన్నా నా దగ్గరకు వస్తే కోరిందిస్తాను అన్నట్ట. అలాగేనని మిత్రుడిని కౌగిలించుకుని వీడు కొలిపాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క చెల్లెల్ని కృపిని పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ చిన్నప్పుడు పాలు లేక గిజగిజలాడి ఏడ్చాట. చాలా దారిద్ర్యం అనుభవించాడండి పాపం ద్రోణుడు. అందులో ఆశ్రమాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బుంది, బోల్డ్ ఆవులు ఉన్నాయి, వాళ్ళు కమ్మని పాలు తాగుతూ ఉంటే అశ్వత్థామ ఒక రోజున వాళ్ళని అడిగితే వాళ్లలో ఒకడు గ్లాసుతో పాలు ఇచ్చాట. ఆ పాలు తాగి ఇంటికి వచ్చి నాకు ఆవు పాలు కావాలన్నాడు. ఇంట్లో ఆవు పాలు లేక పిండి కలిపించింది ఆవిడ బియ్యప్పిండి నీళ్లలో. దాంతో ఇతడి చిచ్చి, ఇది బియ్యప్పిండి పాలు కాదు, ఆవు పాలు రుచిగా ఉంటాయి, నాకు ఆవు పాలువే కావాలన్నాడు అశ్వత్థామ. ఏం చేయాలో తెలియక ద్రోణాచార్యుడు కొడుకుని భార్యని వెంట పెట్టుకుని దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఆ రోజులలో ఒకే ఒక్క మహానుభావుడు ఉన్నాడు, పరశురాముడు.
ఆయన వెళ్లిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాడని విని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురామ, దారిద్ర్యంతో ఉన్నాను, ఇదిగో ఈమె నా భార్య, ఒక కొడుకు నాకు, తిండి లేక అల్లాడిపోతున్నాం, పిల్లాడికి నీ పాలు ఇవ్వలేకపోతున్నాను, ఏదన్నా దానం చెయ్యంటే ఆయన జాలిపడి, ఇప్పుడే అన్నీ అయిపోయాయి నాకు, నీ కర్మగాలు ఇప్పుడు వచ్చావు, మొత్తం నా రాజ్యమేమో ఎప్పుడో కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, ఉన్న డబ్బేమో రోజు కొంత కొంత చొప్పున దానం చేశాను, ఆఖరి నిందాక ఒక ఏనుగు మొయ్యగలిగే బంగారం ఉంటే ఇద్దరు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తామంటే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర రెండున్నాయి, ఒకటి బ్రహ్మాస్త్రం వంటి అస్త్రశస్త్రాలు, బ్రహ్మాస్త్రం బ్రహ్మశరం వంటి అస్త్రాలు, రెండోది శరీరం. నా శరీరం కావాలంటే పీక్కు తినేయి, లేదా అస్త్రశస్త్రాలు కావాలంటే తీసుకో, ఈ రెండూ తప్ప ఏమీ లేవన్నట్ట. మహాత్ముడివి నీ శరీరాన్ని నేను తీసుకుంటే పాపం, అస్త్రశస్త్రాలుంటే పరాక్రమంతో లోకాన్ని జయించవచ్చు, అస్త్రశస్త్రాలు ఇమ్మంటే అప్పటికి ద్రౌపదుడికి లేనటువంటి ఎన్నో గొప్ప అస్త్రశస్త్రాలన్నీ, అంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షం, గొప్ప గొప్ప అస్త్రాలు, ఆగ్నేయాస్త్రం, ఇవన్నీ కూడా పరశురాముడు మంత్రపూర్వకంగా ఇచ్చేశాడు. అందుకే ద్రోణుడు అంత గొప్పవాడయ్యాడు. ద్రౌపదుడికి ఈయనకి తేడా ఏంటంటే, ఈయన మళ్లీ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అనేక అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు. ఈ విధంగా ఇవి పుచ్చుకుని ఇంకా అక్కడి నుంచి డబ్బు లేకపోయినా కనీసం అస్త్రశస్త్రాలు వచ్చాయి, ఇక ఆఖరిగా మిగిలింది మిత్రుడే అని ఈ ద్రోణుడు ద్రౌపదుడి దగ్గరకు వచ్చాడు. తక్కిన కథా విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అద్భుతమైన పరమ పవిత్రమైన పంచమ వేదం భారతం విన్న వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి గనక 6:30 మళ్ళీ రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు.